ప్రియమైన ఆత్మబంధులరే, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం ద్వారకేశాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో వెంకటేశాయ. భగవాన్ శ్రీరామకృష్ణ, ప్రియమైన ఆత్మబంధువులారా, సంవత్సరానికి ఒకసారి మనం కైకలూరు ప్రవచనానికి వస్తున్నాం. ఇవన్నీ జ్ఞాన యజ్ఞాలు. సబ్జెక్ట్ మీ అంతటి మీరు చదువుకోవటం కంటే ముందు శ్రవణం చేసి తర్వాత చదువుకుంటే బాగా అర్థమవుతుంది. ముందు వినాలి, బాగా శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేసిన తర్వాత మీరు ఇంటికాడ చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. అర్థమవుతుంది, దాని తాలూకు సుఖం తెలుస్తుంది మీకు. మీకు ఎన్ని ఎవరికైనా మీరు కష్టాలు ఉన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఒకవేళ మీ ప్రారంభం, మీ దేహ ప్రారంభం మీకు అనుకూలంగా లేకపోయినా, ఒకవేళ ఇవన్నీ కూడా భక్తి వల్ల మనం అతిక్రమించవచ్చు. మనకు నిజమైన భక్తి కనుకుంటే కుటుంబ పరంగా కానీ సమాజ పరంగా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలని అతిక్రమించే శక్తి మనకు ఉంటుంది. ఎక్కడైతే భక్తి ఉందో అక్కడ జ్ఞానం ఉంటుంది, అక్కడ ఓర్పు ఉంటుంది, అక్కడ సహనం ఉంటుంది, అక్కడ ప్రకాశం ఉంటుంది, అక్కడే మోక్షం ఉంటుంది. ఈ వైరాగ్యము, జ్ఞానము, ఇవన్నీ భక్తి యొక్క పిల్లలు. అయితే ఆ భక్తి ఎంతో క్రమశిక్షణ ఉంటేనే కానీ, ఈశ్వరుడి పట్ల సజీవమైన విశ్వాసం ఉంటేనే కానీ ఆ భక్తి మనకి ఉదయించదు. అన్నీ కలిసి రావాలి, పూర్వజన్మ సుకృతం కలిసి రావాలి, సజ్జన సాంగత్యం కలిసి రావాలి, ముముక్షత్వం ఉండాలి, జిజ్ఞాస ఉండాలి. ఇన్ని కలిసి వస్తేనే కానీ భక్తి నిలబడదు. ఇదంతా భగవంతుడి యొక్క లీల. ఇదంతా నిజం కాదు, నిజంలాగా కనిపిస్తాం. మనకి జ్ఞానం లేదు, భక్తి లేదు, వైరాగ్యం లేదు, వివేకం లేని మలానే నిజం కానిది నిజం వలె కనిపిస్తుంది. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గర ఒకరు మాట్లాడుతున్నారు. రామకృష్ణుడు చెప్పిన మాటలన్నీ విని మీరు మాట్లాడే మాటలు చాలా నిస్సారంగా కనిపిస్తున్నాయి నాకు. మీరు మాట్లాడే మాటలో నాకు సారం ఏం కనపడటం లేదు, చప్పిడి మెతుకలు తిన్నట్టు ఉన్నారు అన్నాడు. దానికి కారణం ఏంటంటే మాట్లాడడానికి రజోగుణం ఎక్కువ. ఎంతసేపు అడావుడి అదే ఉండాలి, ఊరేగింపులు అడావుడికి అలవాటు పడ్డ వ్యక్తి. మీరు మాట్లాడే మాటలు చప్పిడిగా ఉన్నాయి. రోజు మాంసం చేపలు తినేవాళ్ళకి ఎవరైనా ఇంటికి వెళ్తే చప్పిడి కూర పెడితే ఎలా ఉంటుంది? కళ్ళంట నీళ్ళు వచ్చేస్తే. అలాగే రజోగుణం ఉన్న వాళ్ళకి, తమ్మగుణం ఉన్న వాళ్ళకి పరమహంస మాటలు ఏమని వస్తాయి? వాళ్ళు పరమహంస గారు ఉద్రేకపడలేదు, ఏమన్నారంటే మీకు లోకానికి సంబంధించిన జ్వరం ఎక్కువగా ఉంది అని చెప్పి నా మాటలు రుచించటం లేదన్నాడు. ఆయన ఎంత సహజంగా చెప్పాడో పరమహంస కూడా అలా సహజంగా చెప్పాడు. మీ మాటలు నాకు చప్పగా ఉన్నాయి, ఈ చప్పిడి మాటలు వినటానికి వచ్చానా ఇక్కడికి అన్నాడు ఆయన. అంటే పరమహంస అన్నాడు, నా మాటలు చప్పిడి మాటలు అని చెప్పలేదు, మీకు లోకానికి సంబంధించిన జ్వరం ఎక్కువ ఉంది, రజోగుణం ఎక్కువ ఉంది అని చేత నా మాటలు మీకు చప్పిడిగా కనిపిస్తుంది. ఆయన అంత సహజంగా అన్నాడు, ఈయన కూడా అంతే సహజంగా చెప్పాడు. పరమహంస గారు ఎవరికైనా కష్టాలు వచ్చినా తొందరపడద్దు, ఇంకా ఈశ్వరుని లీలలు మనకు అర్థం కావు. ఆ కష్టం మరి భవిష్యత్తులో సుఖం కోసం ఆ కష్టం వచ్చి ఉండవచ్చు, లేకపోతే ఆ కష్టం మన మనస్సును మోక్షం వైపు తిప్పడానికి రావచ్చు. అంచేది మనం తొందరపడక్కర్లేదు, ఇదంతా ఈశ్వరుని లీల. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు, అర్జునుడు బాణాలకి యుద్ధం చాలించాడు, ఉత్తరాయణం రావటం కోసం అంపశయ్య మీద ఉన్నాడు. మహావీరుడు, మహాజ్ఞాని రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, ఇద్దరు జ్ఞానుడి మధ్య పోరాటం ఎలా ఉంటుందో భీష్ముడు కృష్ణుడి మధ్యన పోరాటం చూడాలని. ఈ మాట రమణ మహర్షి గారు చెప్పారు, ఇద్దరు జ్ఞానుల దగ్గర యుద్ధం, ఇద్దరు జ్ఞానుల మధ్యన పోరాటం ఎలా ఉంటుందో వాళ్ళిద్దరూ పేచీలు పెట్టుకున్నప్పుడు, వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నప్పుడు, యుద్ధం చేసుకున్నప్పుడు చూడాలని ఉదాహరణ చెప్పారు రమణ మహర్షి గారు. కృష్ణుడికి కర్తృత్వం లేదు, కర్తృత్వం లేని వాడికి కర్మ లేదు, దుఃఖం లేదు, అశాంతి లేదు. మీకు 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, 100 PhDలు ఉన్నాయనుకోండి, 100 దేశాలు వెళ్ళి చదువుకు వచ్చారనుకోండి, ఎవరికైతే కర్తృత్వం ఉందో వాడిని దుఃఖం విడిచిపెట్టదు, కర్మ విడిచిపెట్టదు, పునర్జన్మలు విడిచిపెట్టవు, సంసారం విడిచిపెట్టదు, ఏది విడిచిపెట్టదు. ఇదంతా భగవంతుడు సంకల్పంతో జరుగుతుందని అనుకుంటాం. కర్త భగవంతుడు, కర్త మాత్రమే భగవంతుడు కాదు, కర్మ కూడా భగవంతుడే, మన చేతులు ఏమీ లేదు. మనకు దేహాభిమానం ఉండటం వల్ల, దేహబుద్ధి ఉండటం వల్ల, ఈ శవ బుద్ధి ఉండటం వల్ల, ఈ దేహం ఒకటే నిజం అనుకోవటం వల్ల, మన మనసు లోపలికి వెళ్ళే శక్తి లేక ఇదంతా నేనే సాధిస్తాను, నేనే చెప్తున్నాను, ఇది అలా అనుకుంటాం. మనకు రాబోయే జన్మలు ఏంటో తెలియదు, గత జన్మలు ఎలా వెళ్ళిపోయినా మనకు తెలియదు. ఈ లోకంలోకి వచ్చాం, మన కాలాన్ని సద్వినియోగం చేయటం కూడా చేత కాదు. మనకు చావు వచ్చినప్పుడు మరణం వస్తుంది అనుకోండి, 1 సంవత్సరం ఆగు నేను సాధన చేసుకుంటానంటే ఆగదు. కాలాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకోకపోతే అది మనల్ని మించేస్తుంది. సరే, దేహానికి ఏ రోజున మరణం వస్తుందో చెప్పలేము, వచ్చాక 1 సంవత్సరం ఆగమంటే ఆగదు, ఏదో సాధన చేసుకుంటానంటే ఆగదు, కాలం ఆగదు, ఒక క్షణం ఆగదు. అంటే ఎవడైతే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడో వాడికి జ్ఞానం కలుగుతుంది, కానీ కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే కాలం వచ్చి మనం తినేస్తుంది. ఒక కాలమే కాదు, మనం చదువుకున్న చదువు కూడా సద్వినియోగం చేసుకోవాలి, మనకి ఏదైనా సంపాదన ఉంటే సంపాదన కూడా సద్వినియోగం చేసుకోవాలి, మనకేమైనా తెలివి ఉంటే ఆ తెలివిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే మన మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది, కానీ లేకపోతే కలిగే సమస్య లేదు. కృష్ణుడు అన్నాడు, ద్వారకాధిపతి బృందావన విహారు, మీ తాతగారు అంపశయ్య మీద ఉన్నారు, యుద్ధం అయిపోయింది, మీ తాతగారు అంపశయ్య మీద ఉన్నారు, అంటే వాళ్ళిద్దరి మధ్యన యుద్ధం ఎందుకు చూడాలని రమణ మహర్షి గారు చెప్పారంటే, కృష్ణుడికి కర్తృత్వం లేదు, భీష్ముడికి కర్తృత్వం లేదు. కర్తృత్వం లేని వాళ్ళు ఇద్దరు, కర్తృత్వం లేదంటే వాళ్ళ మహాజ్ఞానులు. అంటే వాళ్ళు ఏదైనా పోరాడుతున్నప్పుడు నేను పోరాడుతున్నా భావన కూడా ఉండదు. అదొక స్టేట్, అది మన అది పొందితేనే కానీ మనకు తెలియదు, నోటి తోడు చెప్పుకునేది కాదు. ఇద్దరు కర్తృత్వం లేని వాళ్ళు. కృష్ణుడి పైనుంచి కిందకు వచ్చిన వాడు, భీష్ముడు సాధన చేసి మహాజ్ఞాన అయ్యేవాడు. ఆయన జ్ఞానే ఈయన జ్ఞానం. ఈ జన్మలో కదా, రాబోయే జన్మల్లో కూడా కర్తృత్వం ఉందా? మిమ్మల్ని అశాంతి వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంది, కర్మ వెంటాడుతుంది. ఆ కర్మ దానికి సమాధానం మీరు చెప్పే వరకు వెంటాడుతుంది. కృష్ణుడు అన్నాడు, వాసుదేవ స్వామివారు తాతగారు అంపశయ్య మీద ఉన్నారు, వెళ్ళి చూసొద్దాం అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఈ నెపం మీద ఆయన చేతి వీళ్ళకి మంచి మాటలు చెప్పిందా ఉంది నీ పిల్లకాయలు. సరే, భగవంతుడు వా స్వామివారు ఉన్నారు, పాండవులు ఉన్నారు, వెళ్ళారు. సరిగ్గా వీళ్ళందరినీ చూసారు. ఇప్పటికి పాండవులని అంపశయ్య మీద ఉన్నాడు తాతగారు. వీళ్ళందరినీ చూసేటప్పటికి సడన్గా ఆయన కళ్ళంట నీళ్ళు వచ్చిన భీష్ముడికి. పాండవులను చూశాడు, స్వామివారిని చూశాడు. వీళ్ళందరినీ చూడగానే బొట్టపట్ట నీళ్లు కార్చాడు తాతగారు. అంటే ధర్మరాజు, అర్జునుడు వీళ్ళని ధర్మరాజు ఏమన్నాడంటే, అందరికీ చావు అంటే భయం ఉంటుంది, యంత్రవాడికైనా చావు వస్తాంటే భయం వస్తుంది, అది సహజం. ఈ మధ్యకాలంలో చావు అంటే భయం లేనివాడు మహాత్మా గాంధీ. చావంటే ఏ రకమైన భయం లేనివాడు ఈ మధ్యకాలంలో, వచ్చినవాడు మహాత్మా గాంధీ. ఆయన ఇంటికాడే చెప్పి వెళ్ళేవాడు, సాయంత్రానికి ఇంటికి రాకపోవచ్చు ఉద్యమాల్లోకి. కూల్ కరేజ్, కామ్ కరేజ్, కైట్ కరేజ్, రామ్ నామ్. ఈ చిన్న చుండుగుడ్డు కట్టుకున్నాడు, పైన రామకృష్ణ పరమశివ ఆయనకు పైన మీద తుండు, ఓ చిన్న తుండు గిడ్డ కింద కట్టుకున్నాడు, పైన మీద తుండు అంతే. ఐదు తుపాకులు లేవు, బాంబులు లేవు. సరసారణంగా సామాన్య మానవుడికి చావు వస్తాంటే భయం వేస్తుంది. చావు అంటే ఏమీ లేదు, మన బట్టలు ఎలా మార్చుకుంటామో చావు శరీరాలను మారుస్తుంది. మనం స్నానం చేసి బట్టలు మార్చుకుంటాం, చావు వచ్చిన తర్వాత బట్టలు మారుతాయి, అంటే శరీరాలు మారుతాయి, అంతకంటే తేడా. ఇవాళ బట్ట వేసుకున్నాం, రేపు బట్ట వేసుకుంటాం, మనిషి ఆ మనిషే. అలాగే శరీరం మారినా ఆ జీవుడే. పాత బట్టలు తీసేసుకుని కొత్త బట్టలు ఎలా వేసుకుంటున్నాం? పాత శరీరాలు పోతాయి. మరణం అంటే పాత శరీరాన్ని తీసేస్తుంది, కొత్త శరీరాన్ని వస్తుంది, అదే మరణం. ఎవడైతే శరీరానికి మరణం రాకముందే, మరణం లేని స్థితిని, అమృతానుభవాన్ని ఆ బ్రహ్మానుభవాన్ని, బ్రాహ్మీస్థితిని, బ్రహ్మజ్ఞానాన్ని ఎవడైతే సంపాదించాడో, ఎవడైతే సాధించాడో వాడే కాలాన్ని సద్వినియోగం చేస్తున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ధర్మరాజు అంటాడు స్వామివారితోటి, ఏంటి మహాజ్ఞాని, పైగా సంసార సంబంధించిన లంపటం లేదు దీనికి, పెళ్లి పేరంటుంది అది భీష్ముడికి, సంసారం సంబంధించిన లంపటం లేదు, ఎవరితోటి మనస్సులో ఆయనకి అనుబంధం లేదు, మమకారం లేదు, ఏంటి ఇంత ఇంత పెద్దవాడు, ఇంత మహాత్ముడు, ఆయనకు కూడా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయేంటి, ఒకవేళ చావుంటే భయం వేస్తుందా తాతగారికి అంటాడు. అంటే కృష్ణుడు మాయావి, కింద నుంచి పైకి రాలేదు, పైనుంచి కిందకు వచ్చాడు. మాయావే కాదు అంతర్యా. మనకు వచ్చే ప్రతి తలంపు చూస్తూ ఉంటాడు, ప్రతి మాట వింటా ఉంటాడు, ప్రతి తలంపు చూస్తాడు, ప్రతి మాట వింటాడు, అంతర్యామగా ఉన్నాడు. మనం ఎవరూ చూడకుండా ఏదైనా పని చేసినా కృష్ణుడు చూస్తూ ఉంటాడు. ఏం చేద్దని మన అంతర్యాముడు ఉన్నాడు కదా. మనం గదిలో తలుపులు వేసేసుకుంటాం అనుకోండి, తలుపులు వేసేసుకుని ఏమంటాం, ఎవరు చూడలేదు అనుకుంటాం, వాడు చూస్తూ ఉంటాడు లోపల, ఇంచేది చూస్తూ ఉంటాడు లోపల, అంతర్యాముగా ఉన్నాడు మన హృదయంలో, మన ఆత్మకి ఆత్మగా ఉన్నాడు అని చెప్పి అంతర్యాముగా ఉన్నాడు, వాడు చూస్తూ ఉంటాడు, సర్వసాక్షి, వాడే అంతర్యామ, వాడే నారాయణుడు. అంటే కృష్ణుడు అన్నాడు, నన్నడిగితే నేనేం చెప్తాను, ఆయన కళ్ళంటే నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, తాతగారు ఎందుకు ఏడుస్తున్నారంటే నన్నెందుకు, నేనేం చెప్తాను అయ్యా, నువ్వే ఇల్లు అడుగు, తాత ఎందుకు అలా బాధపడుతున్నారు. అంటే వెళ్ళి అడిగాడు ధర్మరాజు. పాండవులకి తల్లి కృష్ణుడే, తండ్రి కృష్ణుడే, గురువు కృష్ణుడే, దేవుడు కృష్ణుడే, స్నేహితుడు కృష్ణుడే, అనుచరుడు కృష్ణుడే, గుర్రాలు తోలేవాడు, రథం తోలేవాడు కృష్ణుడే, సమస్తం కృష్ణుడే. బంధువు అయినా, మిత్రుడైనా, గురువు అయినా, దేవుడైనా, రథం తోలేవాడైనా, అన్నీ ఆయనే, వాడు నారాయణ. నన్నడిచి నాకేం తెలుస్తుంది, మీ తాతగారు ఇంతకేడుస్తున్నారంట, నన్నడిచి నాకేం తెలుస్తుంది, వీళ్ళు అడిగి మీ తాతగారు తాతయ్య ఇంతకేడుస్తున్నారు. అదే తెలియని వాడు మనకెందుకు, వీడు అడుగుతాడు వాడు చెప్తాడు మనం విందాం అనుకుంటున్నాడు నారా, అందుకే అంతకెడుస్తున్నాడు అని తెలియని వాడు పరమాత్మ. అన్ని కళ్ళు ఆయనయే, అందరిలోనూ ఉన్నవాడు ఆయన, కాలానికి దేశానికి అతీతుడు, జన్మించినట్టు కనిపిస్తున్నా జన్మరహితుడు, నన్ను అడిగితే నాకేం తెలుస్తున్నాయి, మీ తాతగారు ఎందుకు ఏడుస్తున్నారు, నువ్వు ఇల్లు అడిగాను, ఇల్లు అడిగాడు ధర్మరాజు. అంటే ధర్మరాజు ఏమనుకున్నాడంటే ఇంక చావు వచ్చేస్తుంది కదా, అందుకు భయపడి ఏడుస్తున్నాడేమో అనుకున్నాడు. భీష్ముడు ఏమని చెప్పాడంటే, మీరు జీవితంలో చాలా కష్టాలు పడ్డారు ధర్మజ, మీరు జీవితంలో మీరేమి సుఖపడలేదు, చాలా కష్టాలు పడ్డారు, చాలా బాధలు అనుభవించారు, నేను ఎందుకు నేను విడిపి నాకు కన్నీళ్ళు నాకు ఎందుకు వచ్చినాయి అంటే, మామూలుగా కట్టం వేరు, సాక్షాత్తు భగవంతుడు నారాయణుడు వాసుదేవుడు కూడా ఉండి కూడా ఇన్ని బాధలు పడుతున్నారు, ఆహా ఇది కదా భగవంతుడు లీలనుకుంటున్నాను అన్నాడు. భగవంతుడు లేలాంటి ఇదే లేలా, మీరు కష్టాలు పడ్డారు కూడా నారాయణుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, ఈ జగత్తుకి ప్రభు అయినటువంటి వాడు ఆ యజమాని జగత్తుకి సృష్టికి కర్త అయినటువంటి యజమాని మీకు కూడా ఉండి కూడా మీరు ఎన్ని కష్టాలు పడ్డారు. ఓ సృష్టి భగవంతు యొక్క మా ఇట్టిది కదా అని అది జ్ఞాపకం చేడుస్తున్నాను, చావు గురించి భయపడి కాదన్నాడు ధర్మరాజు. కూడా ఈశ్వరుని పెట్టుకుని కూడా చాలా కష్టాలు పడ్డారు మీరు. ఓహో భగవంతుడి మాయ అంటే ఇదే, భగవంతుడి లీలంటే ఇదే అని ఒకసారి నాకు స్ఫురణకు వచ్చి కన్నీళ్ళు వచ్చింది. నాకు భగవంతుడి యొక్క లీల ఎలాగుంటుంది అంటే భీష్ముడు చెప్పే ఉద్దేశం ఏంటంటే భగవంతుడి శక్తి కానీ భగవంతుడి యొక్క మహిమ కానీ భగవంతుడి యొక్క లీల కానీ మనం అర్థం చేసుకోవాలని చెప్పటం కోసం చెప్పాడు. అది అయితే మీరు లోక విచారణ చేస్తూ కూర్చోకండి, లోకంలోకి వచ్చారు, ఈ లోకాన్ని ఎలా ఆడించాలో అని పరమేశ్వరుడు చూసుకుంటాడు. మనం లోకంలోకి వచ్చిన పని ఆయన పాదాల దగ్గర భక్తి నిలబెట్టుకుంటూ జ్ఞానం సంపాదించుకుని బయటికి వెళ్ళిపోవటం మంచిది, ఇదంతా లీల మనకు అర్థం కాదు. అయితే తీరా లోకంలోకి వచ్చాం మనం, ఈ లోకంలోకి వచ్చాం, మన పని మనం పూర్తి చేసుకున్నాం. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, అమృతత్వం సాధించి బయటికి వెళ్ళిపోవాలి. కాను ఈ లోకం ఏంటి, ఈ సత్యమా అసత్యమా, ఈ భగవంతుడు లేదేంటి, మనం తెలిసి ఇంక అర్థం కాదు, అంత అగమ గోచరం. మన పని అది మనం చూసుకుని ఈ లోకాన్ని అడిచిపెట్టి వెళ్ళిపోవటం మంచిది అని భీష్ముడికి అది చెప్పించాడు పరమాత్మ ధర్మరాజు. పలికేడివాడు భీష్ముడైనా పలికించిన వాడు నారాయణుడు. రామకృష్ణుడు చెప్తాడు, మీరందరూ సంసారంలో ఉన్నారు, మనకు జ్ఞానం వస్తుందేమో రాదని కంగారు పడకండి. ఓ చేతుడు మీ ఇంటికాడి పనులు చూసుకోండి, ఓ చేతుడు భగవంతుడి పాదాలను పట్టుకోండి, ఒక చేతుడి భగవంతుడి పాదాలను పట్టుకోండి, ఒక చేతుడు మీరు ఓ చేతుడు మీ పనులు మీరు చూసుకోండి. మీరు చేయవలసిన పని పూర్తి అయిపోయింది అనుకోండి, విశ్రాంతి జీవితం వచ్చింది అనుకోండి, అప్పుడు రెండు చేతులతో పట్టుకోండి భగవంతుడి పాదాలను. ముందు మీరు సంసార జీవితంలో ఉన్నారు కాబట్టి ఒక చేతితోనే పట్టుకోండి భగవంతుడిని, ఇంకో చేతితో మీ ఇంటికాడ పనులు మీరు చేసుకోండి, మీ డ్యూటీ ఏదో చూసుకోండి, ఏదో డ్యూటీ ఉంటుంది కదా, మీ డ్యూటీ మీరు చేసుకోండి. మీ ఇంట్లో అందరూ మీరు విశ్రాంతి తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి. గవర్నమెంట్ కూడా రిటైర్మెంట్ ఉంది కదా, 58 సంవత్సరానికి గవర్నమెంట్ కూడా రిటైర్మెంట్. ఆ రిటైర్మెంట్ లైఫ్ అనేది తెలుగులో విశ్రాంతి జీవితం అంటారు. ఈ మధ్యన ఇన్ఫోసిస్ చైర్మన్ కూడా అంటున్నాడు, నాకు వచ్చే సంవత్సరానికి 60 సంవత్సరాలు వస్తే 60 సంవత్సరాలతో రిటైర్ అయిపోతాను. కొన్ని 1000 కోట్లు సంపాదించాడు ఆయన చూస్తే ఇన్ఫోసిస్ చైర్మన్. ఇంక 1000 కోట్లను పట్టుకు తిరిగితే అంటే నాకు ఎవడో బాధ్యత చూసి వాళ్ళు ఉన్నారు, అంటే నేను రిటైర్ అయిపోతాను, నన్ను అడిగేదైనా సలహాలు చెప్తాను అని ఇన్ఫోసిస్ చైర్మన్, నా 60వ సంవత్సరం వచ్చాడు నేను రిటైర్ అయిపోతాను. ఇంకా డబ్బుని కాగితమే పని నా పని, ఆ కాశీ వాళ్ళు ఉన్నారు, నేను రిటైర్ అయ్యి ఈశ్వరుని ధ్యానం చేసుకుంటాను. రామకృష్ణ అంటాడు, నువ్వెన్ని 1000 కోట్లు సంపాదించినా మన పొట్టకి అన్నం కావాలి, అన్నం కావాలంటే డబ్బు ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, దానికి డబ్బు కావాలి, ఉండటానికి ఇల్లు ఉండాలి, దానికి డబ్బు కావాలి, ఏదైనా రోగం వస్తే మందు వేసుకోవాలి, దానికి డబ్బు కావాలి. ఇది తప్పించి నీకు డబ్బుతోటి పని ఏంటో చెప్పు అన్నాడు. నీకు 10,000 కోట్లు ఉన్నాయనుకో, ఇది తప్పించి నీకు డబ్బుతోటి 10,000 కోట్లు ఉన్నాయి ఏంటి నీకు ప్రయోజనం? 10,000 కోట్లు సంపాదించా ఎవరో ఒకళ్ళు తినేవాళ్ళు వాళ్ళు, నీకు సంబంధించిన వరకు నువ్వు తయారుస్తున్న వాళ్ళు చూసుకో. ఇప్పుడు మనకు పొట్ట ఉంది, అన్నం తినాలి, శరీరం ఉంది, బట్ట కప్పుకోవాలి, ఉండటానికి నీడ ఉండాలి, ఏదో నీడ ఉండాలి, ఏదో పెంకుటిల్లో లేకపోతే ఇంకోటి ఏదో డాబా ఏదో ఉండాలి ఉండటానికి. రోగం వేస్తే మందు వాడాలి. ఇది తప్పించి నీకు డబ్బుతోటి పని ఏమైనా ఉందా అన్నాడు రామకృష్ణ. అంటే సజ్జన సాంగత్యం దొరకటం కూడా చాలా కష్టం. అంటే మనమంతరం మనం సాధన చేసి ఈ చెడ్డ సంస్కారాల్లోంచి, చెడ్డ వాసనలోంచి, చెడు తలంపుల్లోంచి మనం విడుదల పొందలేకపోతున్నాం అనుకోండి, సజ్జన సాంగత్యం అలా బయటకు రావచ్చు చెడు తలంపుల్లోంచి. కష్టపడి మన భక్తిని సంపాదించుకుంటే భాగవతంలో చెప్తాడు, తామరాకి నీరంటదు భక్తుడికి కర్మ అంటదు. తామరాకి నీరు అంటదు, అలాగే భక్తుడికి కూడా కర్మ అంటదు. భక్తుడు భగవంతుడి చేతిలో కేవలం పనిముట్టిగానే ఉంటాడు. వారికి సాంగత్యం మంచిది. నిజమైన సాధువు మన హృదయంలోనే ఉన్నాడు, నిజమైన సత్పురుషుడు మన హృదయంలోనే ఉన్నాడు, నిజమైన నారాయణుడు మన హృదయంలో ఉన్నాడు. దాంతో మనకు అనుబంధం ఏర్పడితే మంచిది. అది రూపరహితం, నామరహితం, క్రియారహితం. ఉన్నాడు నారాయణుడు, సత్పురుషుడు ఉన్నాడు లోపల. ఆ లోపల సత్పురుషుడు సమానమైన వాడు, దోషరహితుడు, గుణాతీతుడు, దోషరహితుడు, గుణరహితుడు, రూపరహితుడు, నామరహితుడు, దోషరహితుడు మాత్రమే కాదు అంతటా ఆంధ్రప్రదేశ్లో సమానంగా ఉన్నవాడు వాడే ఇక్కడ ఉన్నాడు నారాయణుడు. ఆ వస్తువుని మనం బ్రహ్మం అంటున్నాం, దానితో సమానమైంది లేనప్పుడు దానికి మించింది ఎలా ఉంటుంది? అది గీతలో చెప్తాడు నిర్దోషం. దోషం ఎలా ఉంటుందో తెలియదు ఇక్కడ ఉన్న వస్తువుకి. అంతర్యామిగా ఉన్న వస్తువుకి దోషం ఎలా ఉంటుందో తెలియదు. దాంతో నీకు సత్సంగం కుదిరితే సంతోషం, లేకపోతే బాహ్యంగా ఉన్న సత్పురుషులతో సహవాసం చెయ్యి. నిజమైన సాధువు మటుకు నీ హృదయంలో ఉన్నాడు. అంటే నీ మనస్సు అంత లోయల్లోకి వెళ్ళపోతే, అంత హృదయంలోకి వెళ్ళి ఎక్కడైతే నారాయణుడు ఉన్నాడో అంతర్యామిగా, అంత లోతుల్లోకి దిగలేకపోతే బాహ్యంగా నా సత్పురుషులతో సహవాసం చెయ్యి. వారితో సాంగత్యం మంచిది, వారితో అసోసియేషన్ మంచిది, వారితో సాంగత్యం మంచిది. నేను నేను అనేది ఒక వాసన, కొంతమందికి నోరు ఊరుకోదు, ఎవరినో ఒకరిని తిడతా ఉంటారు, లేకపోతే ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉంటారు, ఆ నోరు ఊరుకోదు. అదొక రకమైన వాసన, అదొక రకమైన వాసన. అలాగే ఈ నేను నేను అంటాం, అది కూడా ఒక వాసన. నాది 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 అంటాం, అదొక వాసన. ఈ వాసనలోంచి విడిపించేవాళ్ళు సత్పురుషులు. రామకృష్ణుడితో చెప్తారు పక్క, ఈ నరేంద్రుడు చాలా బుద్ధిమంతుడు, చాలా మంచివాడు. అయ్యేకానంద చిన్నప్పుడు పేరు నరేను, వీడు చాలా బుద్ధిమంతుడు, చాలా మంచివాడు, చక్కటి అందమైన వాడు, నేత్రద్వయం ఆ రెండు కళ్ళు ఎంత అందంగా ఉంటాయో, ముఖం బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, అన్నీ బాగున్నాయి, కానీ ఇంటి దగ్గర దారిద్ర్యం అనిపిస్తున్నాడు. నేత్రద్వయం చాలా అందంగా ఉంటుంది, ముఖం వర్చస్సుగా ఉంటుంది. అంటే నరేంద్రుడు తండ్రి మరణించాక ఇంటికాడ కొంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడితే రామకృష్ణుడు చెప్తాడు, ఇంత మంచివాడు, ఇంత భక్తుడు, ఇంత వివేకం కలవాడు, ఇంత దగ్గర దారిద్ర్యం చూడ బాధపడుతున్నాడు. ఈ పొద్దున్న 9:10 ఆ టైంలో మాట్లాడుకుంటున్నాడు. అంటే ఏమంటే రామకృష్ణుడు అంటాడు, ఇంకా సాయంత్రం అవ్వలేదు కదా. అంటే వాడికి సుఖపడి రోజులు వస్తున్నాయి, వాడి సుఖ జగద్విఖ్యాతి పొందుతాడు, మహావక్త అవుతాడు, వాడి వల్ల అనేక మంది మానే వాడు చెప్పి మాటల వల్ల మానవ జాతికి ఎంతో ఉద్దీపన వస్తుంది, ఈ దారిద్ర్యం కూడా పోతుంది. కానీ ఇంకా సాయంత్రం అవ్వలేదు కదా, అంటే ఇంకా సుఖపడే రోజులు, వాడికి జ్ఞానం వచ్చే రోజులు ఇంకా సమీపించలేదు కదా అని చెప్పకుండా చెప్పటం. పదింటికి మాట్లాడుకుంటున్నారు, ఇంకా సాయంత్రం అవ్వలేదు కదా, వాడు సుఖపడతాడు, ఈ దారిద్ర్యం ఎప్పుడూ ఉండదు అడికి, ఈ దారిద్ర్యం పోయే రోజులు వస్తాయి, అంటే ఇంకా సాయంత్రం రాలేదంటే అది బాగుపడే రోజులు వస్తాయి, ఇంకా రాలేదు కదా, ఆ రోజు కూడా రానే వస్తుంది, సాయంత్రం ఇంకా అవ్వలేదు కదా. అపూర్వమైన డైలాగ్. ఐదింటికి ఇప్పుడే 2 గంటలు ఆగితేనే 5 అవుతుంది, ఇప్పుడే వచ్చా ఎలా వచ్చేస్తుంది, ఇంకా సాయంత్రం రాలేదు కదా అంటాడు రామకృష్ణుడు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. నీకేది ఎప్పుడు జరగాలదు, కాలం నిర్ణయిస్తూ ఉంటుంది. ఒకళ్ళ రోజులు మీకు వైభవంగా వెళ్ళిపోతున్న స్వప్నం, ఇబ్బందులతో రోజులు వెళుతున్న అది స్వప్నమే, ఇది స్వప్నమే. అయితే అది మంచి కళ వచ్చు, ఇది చెడ్డ కళ అనుకోవచ్చు, కానీ స్వప్నం అది స్వప్నం, ఇది స్వప్నమే. కానీ ఈ ప్రపంచం అంతా స్వప్నం ఏంటని మీరు అడగడం అనుకోవచ్చు, అది మహాజ్ఞానం. లోపలటువంటి మీ హృదయంలో ఉన్నటువంటి సాధు పురుషుడు మీకు వ్యక్తం అయితేనే, కానీ ఇది స్వప్నం అన్న సంగతి మీకు అనుభవంలోకి రాదు. మంచి వాళ్ళు ఏ పని చేసినా మౌనంగానే చేస్తారు, వాళ్ళకి ఆడంబరం అక్కర్లేదు, టామ్టామ్ అక్కర్లేదు, పటాటాపం అక్కర్లేదు, పబ్లిసిటీ అక్కర్లేదు, అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. వాళ్ళు చేసుకునే పని అది నిర్మలంగా నిశ్చలంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇతరులు ఇచ్చే గుర్తింపులు కూడా అక్కర్లేదు. ఏం చేద్దంటే అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, కానీ జ్ఞానికి ఇతరులు లేరు. ఆ భావనకి దేహాభిమానం ఉన్నవాడికి ఇతరులు ఉన్నారు, కానీ దేహాభిమానం లేని వాడికి ఇతరులు అంటూ లేరు. అంచేది వాడి గుర్తింపుడు కూడా అక్కర్లేదు. నీకు ఎన్ని ఉన్నా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు. ఇంటికాడ నీకు ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా ఎన్ని సుఖాలు ఉన్నా నిద్ర పట్టకపోతే ప్రయోజనం లేదు. ఆ శాంతి యొక్క వైభవం ఎటువంటిదంటే, నేను శాంతిగా ఉన్నాను అనుకోండి, మీరందరూ నాకు స్నేహితులుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు నాకు అందరూ స్నేహితులు అయినా కాకపోయినా నా కోణంలో చూసినప్పుడు మీరందరూ నాకు స్నేహితులు అనిపిస్తూ ఉంటారు. నేను అశాంతిగా ఉన్నాను అనుకోండి, ఎవరిని చూసే మీరు అందరూ విరోధుల్లా కనిపిస్తారు నాకు. నేను శాంతిగా ఉంటే మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాకు స్నేహితులుగా కనిపిస్తారు. అశాంతిగా ఉన్నారనుకోండి, అందరూ నాకు విరోధులైనా కానీ అందరూ నా కళ్ళకి మీరు అందరూ విరోధులుగా కనిపిస్తారు. ఇక్కడుంది రహస్యాంతి, శాంతి ఈ లోపల ఉంది. మా అంతిక మనం ఎంతవరకు మారుతున్నాం, అశాంతిలోంచి ఎంతవరకు విడుదల పొందుతున్నాం, వేదనలోంచి రోదనలోంచి ఎంతవరకు విడుదల పొందుతున్నాం, ఆసక్తిలోంచి టెన్షన్లోంచి ఎంతవరకు విడుదల పొందుతున్నావో మనం సాధన చేసి అది చూసుకుంటా ఉండాలి. రామకృష్ణ అంటాడు, కొబ్బరి చెట్టు ఎక్కకుండానే కొబ్బరికాయలు తీసేసుకుందాం అనుకోవటం ఎటువంటిదో, ఏమీ సాధన లేకుండా బోధించడం కూడా అటువంటిదే. మీరు ఇలా రండి బోధిస్తానని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. పిలిచి మీరు ఇలా రండి అని బోధిస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి తెలియదు మనం గురువు అయిపోదామని. వాళ్ళు తెలియంతారు, అంతకంటే వాళ్ళు మంచివాళ్ళే తెలియంతారు. ఇలా 10 మందిని పోయి చేసుకుంటే గురువు అయిపోవచ్చు, అలా గురువు అయిపోతారు. మీరు ఎలా రండి అని బోధిస్తారు. రామకృష్ణ అంటాడు, చెట్టు ఎక్కకముందే కొబ్బరి చెట్టు ఎక్కకముందే కొబ్బరికాయలు తీసేసుకుందాం అని. ఆ చెట్టు ఎక్కలేదాడు, చెట్టు ఎక్కడం చేత కాదు ఆడికి. చెట్టు ఎక్కడైనా కొబ్బరికాయలు తీసేసుకుందాం అనుకుంటాడు. ఇంటివాడు సాధన లేదు, ఒక సౌహృదయం లేదు, బోధిస్తాను తయారయ్యాడు కూడా అటువంటి వాడు. ఒక 2 నిమిషాలు అరుణాచల సేవ చేయండి. మనం పుణ్యం చేసినా పాపం చేసినా 3 పరికరాలు. పుణ్యం చేసినా 3, పాపం చేసినా 3. ఒకటి శరీరం, 2 వాక్కు, 3 మనస్సు. ఒకటి శరీరం, 2 మాట, 3 మనస్సు. పుణ్యం చేసిన వీటితోటే చేస్తాం, పాపం చేసిన వీటితోటే చేస్తాం. శరీరము, మాట, మనస్సు. పాపం చేసినా వీటితోటే చేస్తాం, పుణ్యం చేసినా వీటితోటే చేస్తాం. అయితే ఈ 3 మనం బాగా సద్వినియోగం చేసుకోవాలి. మాట కాడు కూడా చాలా కంట్రోల్ ఉండాలి. నియమింపబడినటువంటి వాక్ ఉండాలి, స్వాధీనమైన శరీరం ఉండాలి, నిగ్రహింపబడిన మనస్సు ఉండాలి. ఇవన్నీ ఆత్మజ్ఞాన సముపార్జనకి సహకరిస్తాయి. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మన జిన్నూరు మీటింగ్లో ఇలాగ మధ్యలో లేచి అవుట్డోర్కి వెళ్ళాం. జిన్నూరు మీటింగ్లో మళ్ళీ 2 నిమిషాలు వచ్చి కూర్చున్నాను అక్కడ జిన్నూరు మీటింగ్, మన జిన్నూరు మీటింగ్లో. విశాఖపట్నం చెవు ఫోన్ వచ్చింది నాకు, హైదరాబాద్ నుంచి చెవు ఫోన్ వచ్చింది, విజయవాడ నుంచి చెవు ఫోన్ వచ్చింది. నాన్నగారు మొన్న జిన్నూరు మీటింగ్లో మీరు మధ్యలో లేచి వెళ్ళిపోయారంట కదా, మీకు జబ్బు చేసిందంట కదా. అంటే ఈ భక్తుల యొక్క మాట తీరు అసలు ప్రవర్తన ఎలా ఉందో తెలుస్తాను. రామకృష్ణ పరమహంస చెప్పాడు, లౌకికులతో స్నేహ లౌకికులతోటి స్నేహాలు చేయటం చేయకుండా జాగ్రత్తగా ఉండగా, లౌకికులతో స్నేహం చేయటం తేలిక, విడిపించుకోవడం కష్టం. స్నేహం చేయటం తెలికే లౌకికులతోటి, వాళ్ళతో మరి వాళ్ళ వల్లలోంచి బయటకు రావటం మరింత కష్టం. ముందు వాళ్ళ వల్ల పడకుండానే జాగ్రత్తగా ఉండండి రామకృష్ణుడు చెప్పేవాడు. నాకు 4 ఫోన్లు వచ్చి మీకు జబ్బు చేసేసిందంట కదా, జిన్నూరులో మీటింగ్ మధ్యలో లేచి వెళ్ళిపోయారంట కదా. మీరు అయితే ఏమంటున్నారు, ఏమి శ్రద్ధ, అసలు ఏం చేస్తున్నారు మీరు? ఎవరు చెప్పారండి మీ మీటింగ్కి వచ్చిన భక్తులు చెప్పారండి? అంటే ఒక మాట కాడ క్రమశిక్షణ లేదు, మనస్సుకి నిగ్రహం లేదు, శరీరాన్ని స్వాధీనం చేసుకోవడం అంతకు ముందే లేదు. అంటే మాట కూడా మనం సక్రమంగా ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడకపోతే మన మాటలే మన బలి కోరుతాయి. ఇతరులు ఎటువంటి వాళ్ళు మనకు అనవసరం, వాళ్ళతో మనకు అనుబంధం మటుకు శాంతిగానే చూసుకోవాలి. ఇతరులతోటి కానీ లోకంతో కానీ మనకు ఉన్న అనుబంధం సాధ్యమైనంత వరకు శాంతి శాంతియుతంగా ఉండాలి, కానీ అశాంతియుతంగా ఉండకూడదు. మౌనం అన్నిటికంటే శక్తివంతమైనది. మౌనం అంటే మనస్సు అణగాలి, మనస్సు అణిగితే మౌనం వస్తుంది. కేవలం నోరు మూసుకోవటం మౌనం కాదు, అది ఒక సాధనలో ఒక ప్రక్రియ, ఒక భాగం. కానీ మనస్సు అణగాలి. మనస్సు అణిగినప్పుడే అది మౌనం వస్తుంది మీకు. మనస్సు అణిగినప్పుడు నిజమైన మౌనం ఏంటో తెలుస్తుంది మీకు. మౌనం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. శక్తి మౌనంలోంచి శక్తి వస్తుంది, మౌనంలోంచి శాంతి వస్తుంది, మౌనంలోంచి జ్ఞానం వస్తుంది. మౌనం వల్ల అనేక అద్భుతాలు జరుగుతాయి. మౌనం అట్టిది, మాటకే శక్తి ఉన్నప్పుడు మౌనానికి ఎంత శక్తి ఉంటుంది? మన శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు. మనం శరీరం చనిపోకముందే మనం ముక్తి సుఖం పొందొచ్చు, నిర్వాణ సుఖం పొందొచ్చు, మోక్ష సుఖం పొందొచ్చు. ఇప్పుడే ఇక్కడే పొందొచ్చు. శరీరం చనిపోయిన తర్వాత ఆ జీవుడు దాని ప్రారంభాన్ని బట్టి ప్రయాణం చేస్తాడు. అంత దూరం వెళ్ళిపోవద్దు మనం శరీరం ఉండగా. మన సజ్జన సాంగత్యం చేస్తూ సద్గ్రంథాలు పఠించుకుంటూ సాధన చేసుకుంటూ జపతపాలతోటి కాలక్షేపం చేస్తూ మనం చేయవలసిన ఇతరుల విషయాల్లో అనవసరంగా కలగజేసుకోకుండా మన చేతిలో ఉన్న పని మనం సక్రంగా చేస్తూ ఉంటే, ఈశ్వరుడి పట్ల సజీవమైన విశ్వాసం ఉంటే, భేద దృష్టి తగ్గించుకుంటూ ఉంటే, ఇప్పుడే ఇక్కడే శరీరానికి చావు రాకముందే నిర్వాణ సుఖం, మోక్ష సుఖం, ఆ స్వర్గ సుఖం ఇప్పుడే ఇక్కడే కైకరులను పొందొచ్చు మనది, ఎప్పుడో కాదు. అయితే అంతర్యామి దయ లేకుండా, అంతర్యామి దయ లేకుండా, అదే రమణ మహర్షి గారు రిపీటెడ్గా చెప్పారు, ఒక ఆత్మలో తప్పించి ఒక చైతన్యుడు తప్పించి సుఖం అనేది ఇంకెక్కడా లేదని. ఒక చైతన్యుడు తప్పించి ఆత్మలో తప్పించి నీకు సుఖం ఎక్కడా లేదు. ఉన్నదాని వలె కనిపిస్తాను, ఉన్నదాని వలె నీకు కనిపిస్తాను, కానీ లోకంలో ఎక్కడా లేదు సుఖం. పైగా లోకంలో ఏదన్నా మా ఆత్మసుఖం తప్పించి, ఆత్మశాంతి తప్పించి, ఆత్మానందం తప్పించి మన బాహ్య విషయాల్లో ఏదైనా సుఖం సంతోషం దుర్లుకుంటున్నాం అనుకోండి, అనుకోండి మాట వచ్చి ఎప్పటికైనా దుఃఖం కింద మారిపోతుంది. ఇది చట్టం. అది వర్షాకాలం వర్షాలు కురిస్తే శీతాకాలం చలి వస్తుంది, అది ప్రకృతి. ఇది కూడా ఇది ప్రకృతి, నేను చెప్పే మాటలు కూడా ప్రకృతి. మీరు బాహ్య విషయాల వల్ల మీరు ఏదైనా సంతోషం పొందుతున్నారనుకోండి, భవిష్యత్తులో ఎప్పటికైనా దుఃఖం కింద మారిపోతుంది. మీ సంతోషం దుఃఖం కింద మార్చబడను. మీకు ఒకవేళ ఆత్మజ్ఞానం సంపాదించారనుకోండి, మీ హృదయంలోనే నారాయణ తాలూకు అనుభవం, ఆ చైతన్యం తాలూకు శుద్ధ చైతన్యం, మహాచైతన్యం, చావు ఎలా ఉంటుందో పుట్టుకు ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆ చైతన్యం సహజం, సమానంగా ఉంటుంది, సహజంగా ఉంటుంది, దోషం లేకుండా ఉంటుంది, రూపం లేకుండా ఉంటుంది, నామం లేకుండా ఉంటుంది, క్రియ లేకుండా ఉంటుంది, నేమ్ లెస్, ఫారం లెస్, యాక్షన్ లెస్. అక్కడ తప్పించి సుఖం ఎక్కడా లేదు, అక్కడ ఉంది సుఖం. దాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకున్నారా? మీకు ఏదైనా ఒక దాని అనుభవంలోకి వచ్చేటప్పటికి మీకు ఏదైనా దుఃఖం అని మీ దుఃఖం అంత సుఖంగా మారిపోతుంది? కొంతమంది చూడండి అప్పులన్నీ తీర్చేసాం నిలవలోకి వచ్చేసామంటారు చూడండి, కొంతమంది అంటా ఉంటారు అప్పులన్నీ తీరిపోయినాయి బాబు ఇప్పుడు నిలవలో పడ్డా ఉంటారు. అలాగే మీకు ఆత్మజ్ఞానం కనుక కలిగితే దుఃఖం మీకు దుఃఖం అంతా పోతుంది, పోయి అక్కడ ఊరుకోవడం కాదు, మీకు మీకు ఎంత దుఃఖం ఉందో ఆ దుఃఖం అంతా కూడా సుఖంగా మారిపోతుంది, అశాంతి శాంతిగా మారిపోతుంది, నరకం స్వర్గంగా మారిపోతుంది. అది జ్ఞానం యొక్క వైభవం. లోకంలో ఏముందని ఏమి లేదు. లోకంలో ఏదో సారం ఉంది, ఏదో ఏదో ఉంది, ఏదో ఉంది అనుకోవటంలో మన మనసు బాహ్యముఖంగా ప్రయాణం చేస్తుంది, ఏమీ లేదు. ఈ కోరిక అలా అనిపింపు చేస్తుంది అంతా మనస్సే. నేను జిన్నూరులో ఉన్నట్టే కైకిరూరులో ఉండలేకపోతున్నాను అనుకోండి, అనుకోండి మాట రాసుకుని నా మనసులో ఏదో దోషం ఉందని అర్థం. జిన్నూరులో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు నా వాళ్ళు అని అనుకుంటున్నాను అనుకోండి, అదే అలవాటు పడ్డాను అనుకోండి, నాకు రామరాజు గారు పరమ వ్యక్తిగా కనిపిస్తారు. నాకు జిన్నూరులో నా వాళ్ళు నా వాళ్ళు అని అనుకోనుకోండి, రామరాజు గారు నాకు పరమ వ్యక్తిగా కనపడరు. రామరాజు గారు ఇంటికాడ ఉన్నప్పుడు కూడా జిన్నూరులో ఉన్నట్టే ఉంటుంది. ఈ మాయ ఎంత మనస్సులో ఉంది, మనసును విడిచిపెట్టి మాయ లేదు, మనసును విడిచిపెట్టి అజ్ఞానం లేదు, మనసును విడిచిపెట్టి అశాంతి లేదు. అంటే ఈ మాయ అంతా మనస్సులో ఉంది, మనస్సు అణిగిపోతే మాయ కూడా అణిగిపోతుంది. అర్జున నా పాదాలను ఆశ్రయిస్తే మాయ నీకు దారిస్తుందవయ్యా అర్జున, నువ్వు నా పాదాలను ఆశ్రయించు, నీకు మాయ దానంతరది దారిస్తుంది. నన్ను ఆశ్రయించకుండా పాదాలు ఇంచదంటే జీవుడు మాయ స్వాధీనంలో ఉంటాడు, మా ఈశ్వరుడు స్వాధీనంలో ఉంటాడు. రామకృష్ణుడు అంటాడు, నువ్వు సాధన చెయ్యి, సాధన చెయ్యి, సాధన చేయి, సాధన చేసి బోధించు. రోడ్డు మీద ఉన్నారనుకోండి, ఎవడన్నా జనం అటు ఇటు ఎడం వైపు నువ్వు వెళ్లకుండా వాడు ఇష్టం వచ్చి నడుస్తుంటే మనం చెప్తే ఎవరు వింటారు? పోలీసు వాడు చెప్తే వింటారు. ఏం చేత వాడికి అధికారం ఉంది. నువ్వు సాధన చేసి అధికారం సంపాదించప్పుడు నువ్వు చెప్తే ఎవరైనా నాలుగు మాటలు వింటారు. అధికారం లేకుండా నువ్వు చెప్తే ఎవడ పట్టించుకుంటాడు? అమెరికాలో కానిస్టేబుల్కి జడుస్తాడు ప్రెసిడెంట్. మీకెందుకు జరగటల్లా కానిస్టేబుల్కి ఎందుకు జడుస్తున్నాడు? వాడికి అక్కడ ప్రభుత్వం వాడికి అధికారం ఇచ్చిన. అలాగే నువ్వు సాధన చేసి అధికారం సంపాదించవయ్యా, అప్పుడు నీ మాట 10 మంది అంటారు, నీకేం అధికారం లేదు, ఏమి నీ మాట ఎవడు అంటాడు? నీకు సాధన లేదు, జపం లేదు, తపస్సు లేదు, పంట లేదు, లోపల చేదుతనం పెట్టుకుని, లోపల పుల్లతనం పెట్టుకుని, ఇక పైకి తీయటి మాటలు మాట్లాడితే లోకం వంచిన లోకం వంచగలవు. ఇదంతా ప్రకృతి. ఇప్పుడు చెట్లు ఉన్నాయి చూడండి, పుల్లటి కాయలు కాస్తాయి, తీయటి కాయలు కాసే చెట్లు ఉన్నాయి, చేదు కాయలు కాసే చెట్లు ఉన్నాయి. అలాగే మనుషుల్లో కూడా కొంతమంది చేదుగా ఉంటారు, కొంతమంది పుల్లగా ఉంటారు, కొంతమంది తీయగా ఉంటారు. ఈ అందరి మధ్యలో ఎవరి మీద భేద దృష్టి పెట్టుకోకుండా, ఎవరి పట్ల ఉద్రేకం పెట్టుకోకుండా, ఇది అంత ప్రకృతి సహజం అనుకుంటూ సమన్వయం చేసుకుంటూ మన పనేది మనం చూసుకుని జ్ఞానం సంపాదించి బయటకు పొమ్మన్నారు. మన ఎల్లమ్మ ఎలా ఉందండి, పుల్లమ్మ ఎలా ఉందండి, ఇటువంటి గొడవల్లో పడకుండా ఎల్లమ్మ అలాగే ఎంచుకుందో ఈశ్వరుడికి తెలుసు, పుల్లమ్మ ఎలా ఎంచుకుందో అది ఈశ్వరుడికి తెలుసు, ఆ గొడవ నీకెందుకు రాయి. ఈ లోకాన్ని విచారణ చేయగలము నువ్వు? ఈ లోకం ఎంతటిది, అదంతా దేవుడు చూసుకుంటాడు, అది నీ వల్ల కాదు. నువ్వు వచ్చిన పనేది నువ్వు చూసుకుని నీ అంతర్యామగా ఉన్న నారాయణ అనుభవిక వైద్యం చేసుకుని నువ్వు బయట శరీరం విడిచిపెట్టి బయటకు పో, అప్పుడు నీకు సొమ్ము. అలా చేయకపోతే నీ నోటి నిండద్దు. రామకృష్ణ పరమహంస అంటాడు, ఆంజనేయ స్వామి అంటే తక్కువ వాడు అనుకుంటున్నారా మీరు? రాముని దేవుడు అనుకుంటున్నాం మనం. ఆయన సారథి కట్టవలసి వచ్చింది రామేశ్వరం నుంచి లంకలోకి వెళ్ళటానికి, వంతిని కట్టి వెళ్ళవలసి వచ్చింది. ఆంజనేయ స్వామి రామ 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 అనుకుంటూ వంతిని కట్టక్క లేకుండా సముద్రాన్ని లంఘించి ఆ పక్క వెళ్ళిపోయాడు. అంటే రాముడి కంటే రామనామం గొప్పదనం మీకు తెలియటం లేదా? రాముడు వంతిని కట్టి వెళ్ళవలసి వచ్చింది, ఆంజనేయ స్వామి రామ రామ అనుకుంటూ సముద్రాన్ని లంఘి, అంటే దేవుడి నామం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మీకు తెలియటం లేదు. ఇది మీకు విశ్వాసం లేదు. మనం లోపల ఏదో కోరిక పెట్టుకుని భగవంతుని ప్రార్థిస్తాం, ఒకవేళ కోరిక నెరవేరొచ్చు నేను కాదంటాం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. ఆ కోరిక నెరవేరితే మటుకు ఏముంది? ఒకసారి మనం ఎవరి కోసం ప్రార్థించి వాళ్ళకి ఆ కోరిక నెరవేర్చని ఎవరికైతే, ఎవరి కోసమైతే మనం ప్రార్థించి వాళ్ళు కోరిక నెరవేరేలా చూసాం, చివరికి వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. జరిగేది అది. అయితే ప్రకృతి కూడా విడిచిపెట్టు, నువ్వు జ్ఞాన సముపార్జనకి నువ్వు కోరిక పెట్టుకుని దేవుని ధ్యానం చేయొచ్చు, ఆ కోరిక నీకు నెరవేరొచ్చు. ఈ నెరవేరని కోరికలు కొత్త కోరికలు ఇంకో 100 కోరికలను తీసుకొస్తుంది. నీకు ఏదైనా కోరిక వస్తే భగవంతుని ప్రార్థించేయటం మొదలు పెట్టకు, ఈ కోరిక నెరవేర్చమని. నీకేది మంచిదో ఈశ్వరుడి కంటే నీకు ఎక్కువ తెలుసా? నీకు తెలియదు, మరి ఎందుకు ఆ కోరికలు? నీకేది మంచిదో భగవంతుడి కంటే నీకు ఎక్కువ తెలుసా? నీకు తెలియదు. నువ్వేమైనా సర్వజ్ఞుడువా? ఈ గోడ పక్కన ఉందేమో తెలియదు. నువ్వేమైనా సర్వంతర్యామా, సర్వజ్ఞుడా, సర్వశక్తివంతుడువా? స్వామివారు బరగ బృహందమైన విహారీ గోవర్ధన పెద్ద పర్వతాన్ని బటన వేలుతోడు ఒక వేలుతోడు పట్టుకుని వారం రోజులు ఉంచాడు. వాడు ఈశ్వరుడు. మనం చీపురి కట్టలు ఎగదీయలేం పైకి. అదే ఎలా చేశాడు కృష్ణుడు? ఆ కొండను ఒక వేలుతో చేస్తాడు కదా, వేలుతో. అదేదో ఘనకార్యం చేస్తున్నామని అనుకోలేదు. ఘనకార్యం చేస్తున్నామని అనుకున్నాడు. అక్కడ లేడు. అలా అనుకుని ఉంటే వాడు దేవుడు అవడు, జీవుడు అవుతాడు. మీరు ఏదైనా ఒక మంచి పని చేశారనుకో, మేము మంచి పని చేసాం మంచి పని చేసాం అనుకుంటున్నారనుకో అనుకుంటారనుకోండి, మీరు దేవుడు కాదు, జీవుడే. కృష్ణుడు నేను గొప్ప పని చేసేసాను అనుకోలేదు. గోవర్ధన గిరి ఎత్తి అలా వారం రోజులు ఉంచి నేను గొప్ప పని చేశాను అనుకోలేదు. ఆయన ఆ పని చెయ్యాలని కూడా ఆయన చేయలేదు. ఇంద్రుడు యొక్క గర్వం అనతడు అన్నది చూశారు. నీ క్షేమం భగవంతుడి కంటే ఎక్కువ తెలుసా నీకు? నీకు ఏది బాగో నీకు భగవంతుడి కంటే ఎక్కువ తెలుసా? నువ్వేదో కోరికలు కోరుకుంటా ఉంటావు. ఒకసారి భగవంతుడు ఆ కోరిక నెరవేరకుండా చూస్తాడు. కారణం ఏంటి? ఆ కోరిక నెరవేరితే నువ్వు శుభ్రంగా పాడైపోతావు అని ఆయనకు తెలుసు. పాడైనారా? మన ఋషులు, మన అవతార పురుషులు, మీరు శ్రవణం చేయాలి కానీ అమృతాన్ని వర్షం కింద కురిపించారు. అమృతం అది రామకృష్ణుడు చెప్పినట్టు మనకు లోకానికి సంబంధించిన జ్వరం ఎక్కువ ఉంది కాబట్టి వినాలని కూడా అనిపించడం లేదు. 105 డిగ్రీలు జ్వరం చోటు బాధపడే వాడికి పాయసం ఏం బాగుంటుంది? పాయసం తీయగానే ఉంటుంది, చేతిగా ఉంటుంది, నోట్లో పోస్తాడు. రాంబంధులు ఆకాశంలో చాలా పైకి ఎగురుతాయి. రామకృష్ణ అంటాడు చాలా పైకి ఎగురుతాయి. అటు దృష్టి ఎక్కడ ఉందంటే కింద శవాల మీద ఉంటుంది. ఎక్కడ శవం కనిపిస్తున్నా అక్కడ వెళ్ళి వాళ్ళు తిందామని కొంతమంది పండితులు కూడా లోక విషయాల మీద ఉంటుంది, పాండిత్యం ఉంటుంది. రామబంధులు ఎంత పైకి ఎగిరినా కిందకి శవాల మీద ఎలా ఉంటుందో కొంతమంది పెద్ద పాండిత్యం ఉన్న చివరికి లౌకిక విషయాల మీద వాళ్ళు ఉంటారు. లౌకిక విషయాలను ఓవర్కమ్ చేసి వెళ్ళారు. పాండిత్యం లేదంటే ఉంది కానీ లౌకిక విషయాలకు పరిమితం అయిపోతారు. రాబందుయా అంత పైకి ఎగురుతుందో మనం చూసి వాళ్ళకి అనిపిస్తుంది. దాని దృష్టి అంత శవాల మీద ఉంటుంది. ఏ శవం దొరుకుతుందో తినటానికి. కొంతమంది మనుషులు కూడా అంతే. జ్ఞానం ఎలా వచ్చినా సంపాద ఎలా వచ్చినా జ్ఞానమే. కొంతమంది సహజంగానే జ్ఞానంగా పుడతారు, సహజంగానే జ్ఞానులుగా పుడతారు. ఎవరు? సుఖ మహర్షి, శంకరాచార్యులు అటువంటి వాళ్ళు సహజంగానే జ్ఞానులుగా పుడతారు. అసలు పుట్టుదలే జ్ఞానం. సహజంగానే జ్ఞానులుగా పుడతారు. కొంతమంది అకస్మాత్తుగా జ్ఞానులు అయిపోతారు, రమణ మహర్షి లాంటి వాళ్ళు. కొంతమంది పుట్టుకతోటే జ్ఞానంగా పుడతారు, సహజంగానే పుడతారు. కొంతమందికి అకస్మాత్తుగా జ్ఞానం కలుగుతుంది, దానికి రమణ మహర్షి ఉదాహరణ. అరుణాచలం అరుణాచలం అయిపోయింది, పనంతా పూర్తయిపోయింది. కొంతమంది అకస్మాత్తుగా జ్ఞానులు అవుతారు, కొంతమంది సహజంగా పుట్టుకు జోటేశ్వర మహర్షి శంకరాచార్యులు ఉంటారు, సహజంగానే జ్ఞానంగా పుడతారు. కొంతమంది సాధన చేసి సాధన చేసి సాధన చేసి ఇంద్రియాలని మనస్సుని అరగదీసి 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 జ్ఞానం సంపాదిస్తారు, అందరూ జ్ఞానులే. కొంతమంది 10 కోట్లు ఇంటికాడ, 10 కోట్లు ఉన్న వాళ్ళ ఇంటికాడ కొంతమంది పుట్టచ్చు, కొంతమంది ఏమి లేని వాడి ఇంటికాడ పుట్టి 10 కోట్లు సంపాదించుకోవచ్చు. వాడి కోటీశ్వరుడే, వీడి కోటీశ్వరుడే. సాధువులు సత్పురుషులు వివేకవంతులు నిదానమైన వాళ్ళు. మీ జన్మ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి మీ పూర్వపుణ్యాన్ని బట్టి అటువంటి వాళ్ళు స్నేహాల కన్నా దొరికితే మీ ప్రయత్నం తక్కువైనా మీ వాసనలన్నీ అణిగిపోతాయి. మీ పునర్జన్మలు తీసుకొచ్చే సంస్కారాలు ఆ వాసనలన్నీ ఒకటి ఒకటి కిందకి రాలిపోతాయి. హోలీ కంపెనీ అటువంటిది, సజ్జన సాంగత్యం అటువంటిది. మీరు ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళారనుకోండి, స్నేహితుల ఇంటికి వెళ్ళారనుకోండి, ఈ శాంతిని తీసుకెళ్ళాలి, జ్ఞానాన్ని తీసుకెళ్ళాలి. కానీ మీరు చేసే పని ఏంటంటే చుట్టాల ఇంటికి వెళ్ళినా స్నేహితుడికి ఇంటికి వెళ్ళినా తీసుకెళ్లేదు అజ్ఞానం, తీసుకెళ్లేదు అశాంతి. అసలే వాడు అశాంతితో కాలిపోతాను, ఇంకో అశాంతి వాళ్ళు కాల్చి వస్తారు. మీరు ఇది మీరు చేసే పని. మీరు ఎవరింటికి వెళ్ళారనుకోండి, వాళ్ళ రుణంతో బాధపడతారు, ఆ రుణం మీరు తీర్చొస్తే పర్లేదు, రుణం పెంచేసి వస్తే. అయితే మీరు శాంతికి రాయబారులుగా ఉండాలి. ఇప్పుడు మన దేశం తరఫున ఇతర దేశాల్లో రాయబారులు ఎలా ఉంటారో మీరు శాంతికి రాయబారులుగా ఉండి జ్ఞానానికి రాయబారులుగా ఉండాలి, ఆ చైతన్యానికి రాయబారులుగా ఉండాలి. మీరు బంధువుల ఇంటికి వెళ్ళారనుకోండి, స్నేహితులకి ఇంటికి వెళ్ళారనుకోండి, మీరు వాళ్ళకి జ్ఞానాన్ని పంచిపెట్టి, శాంతిని పంచిపెట్టి, ఆనందాన్ని పంచిపెట్టి రావాలి. మీరేం చేస్తున్నారంటే వాళ్ళకి ఏదైనా దుఃఖం ఉంటే దుఃఖం పెంచేసి వచ్చేస్తున్నారు. అంటే మనం ఏం పని చేస్తున్నాం కూడా మనం మాట్లాడే మాట ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి, ఇతరులకు మనం మన ద్వారా జరిగేదేమిటి. ఇప్పుడు రావణాసురుడు తక్కువడు కాదు, రావణాసురుడిని మీరు గురించి తక్కువ అంచనా, చాలా గొప్పవాడు రావణాసురుడు. ఏదో ఒక పొరపాటు చేశాడు నన్ను తక్కువవాడు అనుకోకండి, అనేక వరాలు పొందాడు, మహైశ్వర్యవంతుడు. ఆంజనేయ స్వామి రావణాసురుడు లంకలో రావణాసురుడు ఐశ్వర్యం చూసి ఆశ్చర్యపోయాడు ఆంజనేయ స్వామి. అనేక వరాలు పొందినవాడు, అయితే ఇన్ని వరాలు పొంది ఇంత ఐశ్వర్యం ఉంది ఎలా పాడైపోయాడు? ఎవరు ఇతరులను ఆయన పాడు చేయలేదు, ఆయన చేసిన కర్మ వల్ల ఆయన పాడైపోయాడు. ఎవరి జీవితం ఆయన అంతే. రావణాసురుడు మన మీద 1000 రెట్లు గొప్పవాడు, రావణాసురుడు తక్కువ అంతనా వేయకండి. మీరు మహావీరుడు ఐశ్వర్యవంతుడు, ఆయన ఐశ్వర్యం చూసి ఆంజనేయ స్వామి ఆశ్చర్యపోయాడు. అయితే శాస్త్రంలో చెప్తారు ఆయనకి అనేక వరాలు ఉన్నాయి. ఎవరికి? ఆంజనేయ స్వామికి. అయితే ఆయన చేసిన చెడ్డ కర్మల వల్ల ఆయన వరాలు కలిసి రాలేదు ఆయనకి. ఆయన అవలంబించిన హింసా విధానం వల్ల ఆయన వరాలు పొందాడు, కానీ అహింసా విధానం వదిలేసి హింసా విధానంలో ప్రారంభించడం వల్ల ఆయన పొందిన వరాలు కూడా ఆయనకు ఉపయోగం లేకుండా అయిపోయినాయి, బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. రావణాసురుడిని తక్కువవాడు అనుకోకుండా మనకంటే గొప్పవాడు బాహ్యంగా చూస్తేనే. ఇలాంటి వాడు కూడా ఆయనకు వరాలు ఇచ్చారు. అది ఏం ప్రయోజనం? ఆ వరాలు ఆయన సద్వినియోగం చేసుకోలేదు. ఆయనకి ఇచ్చిన వరాలు కూడా ఆయనకు పని చేయలేదు. ఏంటంటే ఆయన చేసిన కర్మ వల్ల. సత్పురుషులు హోలీ కంపెనీ సజ్జన సాంగత్యం వల్ల సాధువు సాధువు నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న సాధువు దొరక్కపోతే బయట సాధువులు సహకారం తీసుకో. సాధువు అంటే చక్కటి శీలం గలవాడు సాధువు, సంస్కరింపబడినటువంటి మనసు గలవాడు సాధువు, హృదయం ఖాళీ చేసుకున్నవాడు సాధువు, హృదయంలో లగేజ్ ఎవడికై తెలియదు వాడు సాధువు. రాగద్వేషరహితుడు సాధువు. తన పట్ల కానీ ఇతరుల పట్ల కానీ ఏ విధంగా ప్రవృత్తి లేనివాడు అది సాధించాలి. వాడి దేహం ధర ఏది జరగవలసిందో జరుగుతూ ఉంటుంది. భగవంతుడి చేతిలో వాడు పనిముట్టి కింద ఉంటాడు. ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో సాధువు భగవంతుడి చేతిలో పనిముట్టిగా ఉంటాడు. వాడి ద్వారా ఏది జరిగినది భగవంతుడు చేస్తున్నాడు అనుకుంటాడు, కానీ నేను చేస్తున్నానని అనుకోడు. ఏంటి ఆ జీవలక్షణాలు అడిగి లేవు వాడు సాధువు. రాగద్వేష శూన్యుడు సాధువు. ఏమి లేదు, ప్రపంచ విషయాల మీద మన ప్రపంచ విషయాల మీద మనకున్న కోరిక, మన ప్రపంచ విషయాల మీద మనకేమో కోరికలు ఉన్నాయనుకోండి, దానికి కామం అంటారు. భగవంతుడు కావాలని కోరుకుంటున్నాం అనుకోండి, అది భక్తి అంటారు. అంతకంటే తేడా ఏమి లేదు. ఇందులో ఏదో పెద్ద తేడా ఉందనుకుని కంగారు పెట్టేసుకుని మీ బుర్రను గాబరా చేసుకోకండి. అది కావాలి, ఇది కావాలి, కొంతమంది చూసిన దానిలా కావాలి. ఎక్కడైనా పెద్ద గడ్డిమేటి కనిపిస్తే గడ్డిమేటి మనకు ఉంటే బాగుండు అనుకుంటాడు. కొంతమందికి ఆ చూసిందల్లా కావాలి. మీకు అర్థమవుతుందా? అలాగే నీకు ప్రపంచంలో వస్తువులు అది కావాలి ఇది కావాలి అనుకుంటే అది కోరిక అవుతుంది. నాకు భగవంతుడు కావాలనుకుంటాం అనుకో, అది భక్తి అవుతుంది. ఇది కోరిక, అది భక్తి. మన ముఖం ఇటు తిప్పి అడ్డు తిప్పితే చాలు. అంటే మీ కోరిక, మీ కోరిక విడిచిపెట్టక్కర్లేదు, మీ కోరికని భక్తివైపు మరల్చండి, ప్రవాహాన్ని మళ్ళించండి. ప్రవాహాన్ని ఆపు చేయక్కర్లేదు, మీరు అడ్డుకట్టేయక్కర్లేదు. దాని గురించి మళ్ళించండి, రూట్ మార్చండి, మీకు ఆత్మజ్ఞానం అనుగ్రహిస్తుంది. ఆత్మ మీకు తన తను అర్పించుకుంటుంది. ఏం అక్కర్లేదు. మీ ఇంట్లో మీరు ఉన్నారనుకోండి, మీరు ఎలా చెప్తే ఒకళ్ళు ఇంత ఉంటారనుకోండి. మీ అమ్మాయి మీకు నలుగురు అమ్మాయిలు అనుకోండి, అనుకోండి అందులో ఒక అమ్మాయి మీరు ఎలా చెప్తే అలా ఉంటుంది అనుకోండి. అలా అనుకొని మాట వచ్చుకోండి. అప్పుడు ఏమో మీకున్న ఆస్తి అంతా అమ్మాయికి ఇచ్చేయాలనిపిస్తుంది. అమ్మాయి నీకు ఏం ఉన్న ఆస్తి అని చెప్తాడనుకోండి, మామూలుగా మీ ఇష్టం అని చెబుతుంది. అలా ఎవడైతే ఉన్నాడో వాడికి ఆత్మ తన తాను ఇచ్చుకుంటుంది. అది ఆత్మ వైభవం. ఇది ఒకటే గుర్తుపెట్టుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి. అమ్మా నీకేం ఇవ్వటం లేదు, నేను మిగతా ముగ్గురు అమ్మాయిలకి ఇచ్చేస్తున్నా. అది మీ ఇష్టం ఉంటుంది. ఇస్తే పుచ్చుకుంటుంది, ఇవ్వకపోతే మీ ఇష్టం ఉంటుంది. ఇచ్చినప్పుడు ఏం వికారం లేదు, ఇవ్వనని చెప్పినప్పుడు వికారం లేదు. అలాగే ఏ మనిషి అయితే ఉన్నాడు వాడిని మట్టికే ఆత్మ ఆత్మని అది తెలుసుకోవటం కాదు, తన తను అర్పించుకుంటుంది. ఇస్తా అన్నప్పుడు వికారం ఉండదు, ఇవ్వనన్నప్పుడు వికారం ఉండదు. వికారరహితం ఎవడైతే, వికారరహితుడో ఎవడైతే, వికారరహితుడో ఎవడైతే, రాగద్వేషరహితుడో ఎవడైతే, ఒక శరీరం ఉన్నప్పుడు కూడా శరీర రహితుడిగా ఎవడు ఉంటాడో, భగవంతుడు చెప్పిన పని ఎవడైతే చేస్తున్నాడో, చేయకూడదని చెప్పిన పని ఎవడైతే మానేస్తున్నాడో, వాడికి వాడి భగవంతుడి దగ్గరికి వెళ్ళటం కాదండి. భగవంతుడే వాడి దగ్గరికి వచ్చి తను తను అర్పించుకుంటాడు, అట్ని వాడికి సేవ చేస్తాడు, అట్ని ఇంట్లో అవసరమైతే నీళ్లు కూడా మోస్తాడు. అట్లా చైతన్యం తను తాను అర్పించుకో మనం తెలుసుకోవడానికి ఎంతరు వాళ్ళు ఉన్న చైతన్యాన్ని, ఆ శుద్ధ చైతన్యాన్ని మనం తెలుసుకోవడానికి మన ఎంతరు వాళ్ళు, మన మనస్సు ఎంత, మన బుద్ధి ఎంత, మన తెలివి ఎంత. రేపు ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ చైతన్యాన్ని మనకు తెలియబడితే తెలుసుకోవడానికి పనికి వస్తాం, కానీ మనకు తెలియబడిన అడగటానికి కూడా పనికి రాము. అర్హత మనకు లేదు, అయోగ్యత మనకు లేదు. అది తెలియబడితే తెలుసుకోవడానికి పనికి వస్తాం, కానీ మనంతరం మనం డిమాండ్ చేస్తే తెలియబడదు. మీరు గురువుకి శుశ్రూష చేస్తే, గురువుకి మీకు సేవ చేస్తే అది వదలపోతుంది అనుకోవద్దు. దానివల్ల మీకు అనుభవం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. అంతేకాదు మీ పునర్జన్మ వాసనలు అణుగుతాయి, అనగటమే కాదు నశిస్తాయి. అది గురువు యొక్క దయ, గురువు యొక్క అనుగ్రహం. గురువు అహంకారం అహంభావన స్వాధీనంలో ఉండడు, చైతన్యం యొక్క స్వాధీనంలో ఉంటాడు. ఒక చూపు చాలు, ఒక మాట చాలు, మౌనం చాలు, మాట చాలు, చూపు చాలు. వన్ గ్లాన్స్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్. ఓం ఓం మంచి శబ్ద బ్రహ్మం అని ఓం స్మరిస్తున్నామంటే బ్రహ్మం. ఈ దేవత మనం పూజించే దేవతలకు కూడా, ఈ జ్ఞానం వచ్చిన మహర్షులకు కూడా ఆధారం ఆ బ్రహ్మమే. మొత్తం పంచభూతాలకు కూడా ఆధారం బ్రహ్మమే. దేవతలకి ఋషులకి అందరికీ ఆధారం బ్రహ్మమే. భగవంతుడు చెప్పిన మాట వింటే ధర్మం, నువ్వు చెప్పిన మాట నేను విన్నాను భగవంతుని శ్రద్ధిస్తే అది అధర్మం. ఇదే ధర్మం, ఇదే అధర్మం. అరణ్యవాసంలో రామచంద్రమూర్తి ఓ పర్ణశాల నువ్వు ఆలోచించి ఓ పర్ణశాల నిర్మించమంటాడు లక్ష్మణస్వామితో. మీరు పర్ణశాల ఎక్కడ నిర్ణయించమంటే, ఎక్కడ ఎక్కడ కన్స్ట్రక్షన్ ఎక్కడ నిర్మించమంటే అక్కడ నిర్మిస్తాను. మీరు ఏమంటున్నారంటే నువ్వు ఆలోచించి ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందో అక్కడ చేయమంటున్నారు. మీరు ఎక్కడ నిర్మించమంటే అక్కడ నిర్మిస్తాను, కానీ ఎక్కడ నిర్మించాలో నిర్ణయం నాకు ఇవ్వకండి. అది శరణాగ్రహం. పర్ణశాల నిర్మించమంటే నిర్మిస్తాను, ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందో ఆలోచించేయమంటున్నారు మీరు. నేను ఆలోచించింది లేదు, మీరు ఎక్కడ నిర్మించమంటే అక్కడ నిర్మిస్తాను. అదేంటిది ఈ శరణాగ్రహం? ఈ 5 అక్షరాలు జ్ఞాపకం పెట్టుకొని సరిపోతుంది. అది శరణాగ్రహం అంటే, కొంతమంది భక్తులు ఎలా ఉంటారంటే, మహావిష్ణువు కనుక దర్శనమిచ్చి నీకు గంటలో మోక్షం ఇస్తానంటే వాళ్ళకి ఏముండదు, నిర్వికారంగా ఉంటారు. గంటలో ఇవ్వనవయ్యా, లక్ష జన్మలు నువ్వు ఇచ్చాకప్పుడు మోక్షం ఇస్తానంటే మీ ఇష్టం మా ఇష్టం అని చెప్తారు. వాడికి జ్ఞానం వచ్చింది. నీకు 100,000 జన్మల వరకు నేను మోక్షం ఇవ్వనంటాడు అనుకో, విష్ణువు దర్శించి చెప్తా ఉంటారు కదా, జ్ఞాన ప్రదాత ఈశ్వరుడు శివుడు, విష్ణు మోక్ష ప్రదాత విష్ణు అని చెప్తా ఉంటారు కదా. విష్ణువు అలా చెప్తాడు అనుకోండి, జ్ఞానమన్నా మోక్షమన్నా ఒకటి అనుకుని మళ్ళీ మాటలకు కంగారు పడకండి. అలా అని చెప్తే 100,000 జన్మల వరకు నీకు మోక్షం ఎవరైనా చెప్తాడు అనుకోండి, ఆ భక్తుడు ఎలా ఉంటుంది? నిజమైన భక్తుడు, అణిగిన మనస్సు గలవాడు, వికార రహితుడు ఏమంటాడంటే, మీ ఇష్టమే మా ఇష్టం, మాకు ఇష్టం అంటే ఇక్కడ లేదు, మీ ఇష్టమే మా ఇష్టం, మీ సంకల్పం మాకు, మా సంకల్పం అంటే ఏమి లేదు, మీ సంకల్పమే మా సంకల్పం, మేమంటే ఇక్కడ లేము, అంతా మీరే అని వాళ్ళకి అప్పుడు మోక్షం ఇచ్చి బయటకు పోతాడు. మేమంటే ఇక్కడ లేము, అంతా మీరే, మనకు తెలుసున్నా ఆయనే, తెలియకపోయిన ఆయనే. అనుకునేది జీవ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. నీకు మనస్సు ఉందని 90 రకాలుగా అనుకోవచ్చు, కానీ జరిగేది ఈశ్వర సంకల్పం. అనుకునేది జీవుడు, జరిపించేవాడు ఈశ్వరుడు, జరిగేదంతా ఈశ్వరు. అది అలా ఇంతకు జరిగింది, ఇది ఇలా ఇంతకు జరిగింది అని మనం అనుకుంటూ ఉంటాం. అది ఈశ్వరుడికి తెలియకుండా అది జరగలేదు. ఉన్నదే అయినా చేసేది అయినా నువ్వంటూ లేవు, నువ్వేదో ఉన్నాను అనుకుంటున్నావు అని చెప్పి నీకు దుఃఖం వెంటాడుతుంది. సత్సంగం అంటే అవ్యక్తమైన సత్తుతో కలిసి ఉండటమే. నీ లోపల సత్యవస్తువు ఉంది, నీ లోపల సద్వస్తువు ఉంది, అది నామరూపాలకు అతీతం, అది అన్నింటికీ అతీతమే. అంతటా వ్యాపించుంది, అంతర్యామిగా ఉంది, అన్నింటికీ అతీతంగా కూడా ఉంది. దానితోటి కలిసి ఉంటే అది నీకు ఎరుకులోకి వస్తుంది. లోపల నువ్వు సద్వస్తువుతోటి నువ్వు కలిసి ఉంటే, దానితో ఏకంగా ఉంటే అది నీకు ఎరుకులోకి వస్తుంది. దానితో నీకు శరీరంతో తాదాత్మ్యం ఎలా ఉందో, మనస్సుతో తాదాత్మ్యం ఎలా ఉందో, ఆ లోపలటువంటి నీ సత్తుతోటి సత్యం శివం సుందరం, సత్యము శివం సుందరం. ఏదైతే సత్యమో అదే జ్ఞానం, ఏదైతే సత్యమో అదే సుందరం, అదే సౌందర్యం. సత్యం వేరు, జ్ఞానం వేరు, సుందరం వేరు కాదు. ఏదైతే సత్యమో అదే జ్ఞానం, ఏదైతే సత్యమో అదే సుందరమైనది, ఏదైతే సత్యమో అదే జ్ఞానం, ఏదైతే సత్యమో అదే శాంతి. నువ్వు అసత్యాన్ని కూడా సత్యం అనుకోవచ్చు, నువ్వు అనుకున్నంత మాత్రం చేత అసత్యం సత్యం కాదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. నీకు తెలుసున్నా అంతే, తెలియకపోయినా అంతే. ఒకేసారి నీకు రెండు బుద్ధులు వస్తాయా? ఒకేసారి నీకు రెండు బుద్ధులు వస్తాయా? నువ్వు ఉంటే మంచివాడిగా ఉండాలి, చెడ్డవాడిగా ఉండాలి, కానీ ఒకేసారి మంచివాడిగా చెడ్డవాడిగా ఎలా ఉంటావు? కాల ప్రవాహంలో మార్పు రావచ్చు, అది వేరే విషయం. ఒకేసారి రెండు బుద్ధులు వస్తాయా నీకు? మంచివాడు చెడ్డవాడు వచ్చాం, చెడ్డ మంచివాడు వచ్చాం, అది వేరే విషయం. ఒకేసారి రెండు బుద్ధులు వస్తాయో అంటే ఎవడైతే ఈ ప్రపంచం ఉన్నదా ఉన్న వస్తువును ఉన్నది అదే ఉంది, అది కృష్ణుడు చెప్తాడు. లేదు ఏదో లేదు, ఆ ఉన్న వస్తువు ఉన్నట్టుగా గ్రహించిన వాడికి ఏకబుద్ధిలో ఉంటాడు. సత్యాన్ని అసత్యం, సత్యాన్ని వాడు ఏదైతే సత్యమో అది గుర్తించాడు అనుకున్నాడు, అసత్యం అసత్యంగానే కనిపిస్తూ ఉంటుంది వాడికి. ఇప్పుడు సత్యము ఇక బాగా అర్థం చేసుకోండి, ఒకేసారి నీకు రెండు బుద్ధులు కలుగుతాయా? నీకు సత్యం సత్యంగా కనిపిస్తుంది అనుకో, ఇంకా అసత్యం చూడు నీకు సంబంధం లేదు, అంటే అసత్యం నేను విడిచిపెట్టేస్తుంది. నీకు అసత్యం సత్యంగా కనిపిస్తుంది అనుకో, నీకు సత్య బుద్ధి ఉండదు. నీకు అర్థమవుతుందా? నీకు సత్యం సత్యంగా కల్పిస్తా అంటే మీకు సత్యబుద్ధి, అసత్యం మీకు సత్యబుద్ధిగా కలిగితే అంటే సత్యబుద్ధి ఉండదు. ఉంటే మీకు సత్యబుద్ధి అని ఉండాలి, లేకపోతే అసత్యమైన బుద్ధి ఉండాలి, లేకపోతే అబద్ధమైన బుద్ధి ఉండాలి, లేకపోతే నిజమైన బుద్ధి ఉండాలి. ఒకేసారి అబద్ధమైన బుద్ధి, నిజమైన బుద్ధి ఒకేసారి రెండు బుద్ధులు ఉంటాయి నీకు. అంటే దీని అర్థం ఏంటంటే చెప్పకుండా నువ్వు జ్ఞానం అయ్యాను ఉండాలి, లేదా అజ్ఞానం అయ్యాను ఉండాలి. నువ్వు జ్ఞానం అయ్యాను ఉండాలి, లేదా అజ్ఞానం అయ్యాను ఉండాలి, ఇక్కడ భేదం లేదు, రాజీ లేదు. సత్యమైన ఉండాలి, అసత్యమైన ఉండాలి, జ్ఞానమైన ఉండాలి, అజ్ఞానమైన ఉండాలి. నువ్వు మంచివాడిగానే ఉండాలి, లేదా చెడ్డవాడిగానే ఉండాలి. ఒకేసారి రెండు బుద్ధి ఏమంటే ఈ మనిషి ఎట్టు ఉంటాడు, ఎవరి వీడు మంచివాడు చెడ్డవాడు అంటే ఆ మాటకు అర్థమేంటి? నీకు సత్యం సత్యంగా కనిపించినప్పుడు ఇంకా అసత్యం మీద నీ బుద్ధి ఉండదు. నీకు అసత్యం సత్యంగా కనిపిస్తానికి నీకు సత్యం మీద బుద్ధి ఉండదు. ఒకేసారి రెండు బుద్ధులు నీకు ఎలా ఉంటాయి? వీళ్ళ మంచివాడు రేపు చెడ్డవాడు వచ్చు, వీళ్ళ చెడ్డవాడు రేపు మంచివాడు వచ్చు, అదే కాదు. ఒకే క్షణంలో ఒకే టైంలో రెండుగా వాడు ఉండలేడు, రెండు బుద్ధులతో వాడు ఉండలేడు. ఈ లోపలన్న వస్తువుతో కలిసి ఉండు, దాంతో యాత్ర. అంటే ఇప్పుడు నీ దేహంతో ఎలా తాదాత్యం పొందుతున్నావో, నీ యొక్క ఇంద్రియాలతో ఎలాగైతే తాదాత్యం పొందుతున్నావో, నీ జీవలక్షణాలతో ఎలాగైతే తాదాత్యం పొందుతున్నావో, లోపల సత్తుతో సత్పదార్థంతో కలిసి ఉండు. అంటే హృదయంలో ములుగు, హృదయంలో ఉండు, హృదయంలో ములుగు. ఎక్కడైతే ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్నాడో అక్కడ నువ్వు అక్కడ దాంతో తాదాత్యం పొంది ఉండు. అంటే నీ దేహంతో ఎలాగైతే తాదాత్యం పొందుతున్నావో, నువ్వు అది నీ హృదయంలో నిర్మలంగా నిశ్చలంగా ఉన్నట్టు ఆ సద్వస్తువుతో నువ్వు తాదాత్యం పొంది ఉండవయ్యా. కలిసి ఉండటువంటి అర్థం అది, నీ లోపల నీ లోపల వస్తువు ఉంది, అది నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది, దానికి ఏం ఆడంబరం లేదు, నిరాడంబరంగా ఉంది. దానికి చావు ఎలా ఉంటుందో, పుట్టుక ఎలా ఉంటుందో దానికి తెలియదు. దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు. దానికి ఆ వస్తువుతో నువ్వు స్నేహం చెయ్యి, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ లోపల సద్వస్తువుతో కలిసి ఉండు. దాంతో నువ్వు దేహంతో ఎలాగైతే తాదాత్యం పొందుతున్నావో, నీ హృదయంలో ఉన్నటువంటి సత్యంతో తాదాత్యం పొందు, దాంతో ఏకంగా ఉండు. అది అందరికీ మళ్ళీ చెప్పు భగవాన్ అంటున్నారు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆకారం, నువ్వు రూపం, నువ్వు దేహంతో కలిసి ఉంటున్నావు, ఒక మనస్సుతో కలిసి ఉంటున్నావు. సడన్గా నీ హృదయంలో ఉన్నటువంటి సత్యంతో నువ్వు తాదాత్యం పొందడం కష్టమే, అసాధ్యం కాదు కానీ కష్టమే. అందువల్ల బయట నువ్వు సత్పురుషులతో నువ్వు సహవాసం చేస్తూ ఉండు. ఎప్పుడు నీ హృదయంలో ఉన్న సత్య వస్తువు నీకు గోచరించే వరకు రామకృష్ణుడు దీనికి ఉదాహరణ చెప్పాడు. కొమ్మరి కొండలు చేస్తూ ఉంటాడు, కొమ్మరి కొండలు చేస్తూ ఉంటాడు. ఒక కొండ ఎండిపోయిందట, కొండ పక్క పెడుతున్నాడు, కొండ ఎండిపోయింది, ఒక కొండ పచ్చిగా ఉంది. ఒక ఎద్దు వచ్చి ఏం చేసిందంట, ఈ పచ్చికొండని తొక్కేసింది, ఎండిపోయిన కొండని తొక్కేసిందంట. అప్పుడు ఆ కొమ్మరాలు ఏం చేశాడంట, ఆ ఎండిపోయిన కొండ పక్కన పడేశాడంట, ఈ పచ్చికొండను తీసుకొచ్చి మట్టిలో కలిపేశాడంట. మళ్ళీ ఎండిపోయిన కొండ మట్టిలో కలపడం కుదరదు కదా. అదేవిధంగా ఈ జీవితంలో తపస్సు చేసి సాధన చేసి ఈ విషయవాసులను ఎవడైతే ఎండబెట్టారో వాడి సంసారానికి పనికిరాని భగవంతుడు వాళ్ళ సంసారం నుంచి విడదీసేస్తాడు. ఈ పచ్చి కొండలను తీసుకెళ్లి మళ్ళీ సంసారంలో కలుపుతా ఉంటాడు. వీళ్ళు ఎండిపోయారు, విషయవాసన పూర్తిగా ఎండిపోయింది. వీళ్ళని తీసుకొచ్చి సంసారంలో పడేసి వీళ్ళు సంసారానికి పనికిరాళ్ళు. వీళ్ళు మొక్త జీవులు, వాళ్ళని వదిలేస్తాడు. ఇంకా వాళ్ళకి ఉన్నదంత స్వేచ్ఛ, ఉన్నదంత ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది వరల్డ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది ఫ్రెండ్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది ఎనిమీస్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది డెత్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది బర్త్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది టెన్షన్. అవి ఎండుకోవడం తీసి అది మొక్కడైనా పక్కన పడేస్తాడు. ఏం చేత సంసారానికి పనికిరాదు. ఈ పచ్చి కూడా ఒక ఎద్దు తొక్కేసినా దున్నపోతు తొక్కేసినా మళ్ళీ తీసుకొచ్చి మట్టిలో కలిపేస్తాడు. ఈ పచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి సంసారంలో పడేస్తాడు. వాడు ఈశ్వరుడు, వాడైన రాయణుడు. ఇలా మళ్ళా మనం మోగించుకు చూస్తా అంటే మోగది ఇది పచ్చి కొండలు. ఇంకా మనం డ్రై అవ్వలేదు, పచ్చి పచ్చిగా ఉన్నాం. ఈ పచ్చి పచ్చిగా ఉన్న వాళ్ళు సంసారానికి పనికి వస్తారు, కానీ ఎండిపోయిన వాడు ఎలాగో సంసారానికి పనికి రాకనాలు విడదీసేస్తాడు ప్రకృతిలోంచి. నీకేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఈ తలంపులు వస్తూ ఉంటాయి, ఈ భయాలు వస్తూ ఉంటాయి, అసూయలు వస్తూ ఉంటాయి, మోహం వస్తూ ఉంటుంది, కపటం వస్తూ ఉంటుంది, ఇష్టాలు వస్తాయి, అయిష్టాలు వస్తాయి, ఉద్రేకాలు వస్తాయి, ఆసక్తులు వస్తాయి. ఎన్నో గొడవలు ఈ జీవుడికి ఎంత సంసారము, ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి. ఎన్నో గొడవలు వచ్చినప్పుడు మీరు గురువుతో కలిసి ఉంటే మీ భయాలు పోతాయి, తలంపులు పోతాయి, ఆలోచనలు పోతాయి, శంకలు పోతాయి. అట్టివాడు గురువు అంటే అటు అన్హేరడు. గురువు ద్వారా మీకు వచ్చే మీ కళ్ళు చూడలేవు, చెవులు విన్నది గురువు యొక్క వైభవం మీకు అందదు. మీ చెవులు పట్టుకోలేవు గురువు యొక్క వైభవాన్ని, కళ్ళతోడు చూడలేరు, మీరు వినలేరు, చూడలేరు. గురువు యొక్క వైభవాన్ని వినలేరు, చూడలేరు. అన్సీన్ అండ్ అన్హేర్డ్. వివేకానంద ఎప్పుడైనా అంటా ఉండవాడు, ఈ చెప్పేవాడు ఎవడు ఈయన్ని మర్చిపోండు. వీడికి రూపం ఉందని, వీడికి పేరుందని, వీడు సన్యాసి అని, వీడు గొడవ అంతా వదిలేయండి. నేను చెప్పి మాట మీరు అర్థం చేసుకోండి. వీడికి రూపం ఉందని, వీడు వివేకానందని, వీడు సన్యాసి అని, ఈ కలర్స్ అన్ని వదిలేయండి. ఈ ఫ్యాన్సీ కొట్లు ఏదో కడతారు, ఫ్యాన్సీ కొట్లో ఏదో బొమ్మ రాస్తా ఉంటారు కదా, ఇది ఈ కంపెనీలో తయారైంది, ఇది ఈ కంపెనీలో తయారైంది, దీని రేటు ఇది, ఇది చీరేమో కోయంబత్తూరులో తయారైంది, ఇదేమో సేలం చీర, ఇదేమో కాశీ చీర, ఇది అక్కడ పట్టు చీర, ఇది ఇక్కడ పట్టు చీర, ఈ కాగితం ముక్కలు అంటిస్తారు. కాగితీ లేవు, వదిలేయండి. ఇది కాశీలో తయారైందా, అది వివేకానంద ఎక్కడ, కలకత్తా వాడ, బెంగాలీ వాడ, తెలుగు వాడ, వాడ వీడాడు, గొడవ వదిలేయండి, ఈ రూపాన్ని వదిలేయండి, ఈ నామాన్ని వదిలేయండి, ఈ సన్యాసం తీసుకుని ఒక పక్కన పెట్టండి, నేను చెప్పే మాట మీరు అర్థం చేసుకోండి, ఈ నామరూపాలు కూడా మీకు వద్దు. ఐఎమ్ స్పీకింగ్ వితౌట్ ఫారం, ఐఎమ్ స్పీకింగ్ వితౌట్ నేమ్, ఐఎమ్ స్పీకింగ్ వితౌట్ కలర్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బట్టలు తీసో పక్కన పెట్టండి, నన్ను సన్యాసిగా కూడా మీరు చుట్టొద్దు, గృహస్థిగా చూడొద్దు, ఇదంతా తీసేయండి, రూపం తీసేయండి, నామం తీసేయండి. ఏకానంద ఎట్టివాడు కూడా మీకు అక్కర్లేదు. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాయిస్ వితౌట్ ఏ నేమ్, వాయిస్ వితౌట్ ఏ ఫారం, వాయిస్ వితౌట్ ఏ కలర్, వాయిస్ వితౌట్ ఏ రీజన్, వాయిస్ వితౌట్ ఏ రిలీజియన్. ఈ వివేకానంద హిందువా, క్రిస్టియనా, బుద్ధిస్టా, ఆ గొడవ కూడా తీసేయండి. ఈ వాణి మీరు అర్థం చేసుకోండి. మీకు అనేక అక్కర్లేకపోయిన సంకల్పాలు వస్తూ ఉంటాయి, భయాలు వస్తూ ఉంటాయి, మోహం వస్తూ ఉంటుంది. అంటే మోహం ఉన్నవాడికి ఏమనిపిస్తుందంటే, మోహం ఉన్నవాడికేమో మంచివాడు చెడ్డవాడి కింద కనిపిస్తాడు, చెడ్డవాడు మంచివాడి కింద కనిపిస్తాడు. మోహం ఉన్నవాడు మంచి చెడ్డగా కనిపిస్తుంది, చెడ్డవాడు చెడ్డది మంచిగా కనిపిస్తుంది, అది మోహం. అంటే ఉన్న వస్తువు లేనట్టు కనిపిస్తుంది, లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, దాన్ని మోహం అంటారు. కోరిక, కోపము, మోహము, అంటే మోహం అంటే మనకి ఏ వస్తువు సుఖం ఇస్తుందో మనకే తెలియదు. దుఃఖం ఇచ్చే వస్తువుని సుఖం ఇస్తుంది అనుకుంటాం, సుఖం ఇచ్చే వస్తువుని దుఃఖం ఇస్తుంది అనుకుంటాం. ఎంజాయ్మెంట్ ఏమో పెర్ఫెక్షన్ తీసుకొస్తుంది అనుకుంటాం, పెర్ఫెక్షన్ ఏమో ఎంజాయ్మెంట్ ఏమో మనకి ఎంజాయ్మెంట్ బాగా మనకి సుఖంగా కనిపిస్తుంది, పెర్ఫెక్షన్ ఏమో దుఃఖంగా కనిపిస్తుంది. కానీ మనకు సుఖం తీసుకొచ్చేది పెర్ఫెక్షన్ ఎంజాయ్మెంట్ కాదు. మనం పరిణామం అర్థం చేసుకోవాలి. ఈ మాట మాట్లాడుతున్నాం, ఈ పని చేస్తున్నాం, ఇలా ప్రవర్తిస్తున్నాం, దీని పరిణామం ఏమిటి? నువ్వు మందులు మింగుతున్నావు, మందులు మింగితే సరిపోదు, నీకున్న రోగం తగ్గుతుందో లేదు చూసుకో. నీకు నీకు సాధన చేస్తే సరిపోదు, నీ మనస్సులో మారు మనసు పొందుతున్నావు లేదు చూసుకో. రోజుకి 5 గంటలు ధ్యానం చేస్తున్నావండి, 6 గంటలు ధ్యానం చేస్తున్నావండి, ఆ మాటలు తీసుకెళ్ళి ఒక పక్కన పెట్టు. నువ్వు ధ్యానం చేస్తే చెయ్యి, కానీ నువ్వు మారు మనస్సు పొందుతున్నావో లేదో చూడు. నీ మనస్సు బంగారం అవుతుందో లేదో చూసుకో. నువ్వు మందులు మింగితే సరిపోదు, నువ్వు తినే నువ్వు మింగే మందుల వల్ల నీకు రోగం తగ్గుతుందో లేదో చూసుకో. ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు, ఉద్రేకాలు, క్రోధాలు, ద్వేషాలు, తాపాలు, ఇవన్నీ మనస్సు ఉన్నంతకాలం ఇవన్నీ వస్తూనుంటాయి. కానీ ఋషులతోటి ఇక్కడ ఋషులతోటి సాంగత్యం చేస్తే, ఋషులతోటి కాలం చేస్తుంటే, నీ కాలం గడుపుతూ ఉంటే సహజంగానే అట్లంతా నీకు తెలియకుండా రాలిపోతాయి. ఆ ఋషుల యొక్క వైభవం అటువంటి హోలీ కంపెనీ అటువంటిది. అక్కర్లేదు, ఒక మహాత్ముడు సన్నిధిలో, ఒక మహర్షి సన్నిధిలో, ఒక గ్రేట్ మ్యాన్, అ నోబుల్ మ్యాన్, అ పైస్ మ్యాన్, వాడి పరమ పవిత్రుడి సన్నిధిలో
నువ్వు జీవిస్తంటే నీ సాధనతో నిమిత్తం లేకుండా నువ్వు కూడా పరమ పవిత్రుడు అవుతావు. నీ పెట్టుబడితో సంబంధం లేకుండా ఇంక నీకు సొంత పెట్టుబడి అక్కర్లేదు. వాళ్ళే బట్టలు కొంటారు, వాళ్ళే కుట్టిస్తారు, వాళ్ళే ఇస్త్రీ చేస్తారు, అన్ని ఆడే చేస్తాడు. వాడు సత్పురుషుడు. నీ పెట్టుబడితో సంబంధం లేదు, నీ ప్రయత్నాలతో సంబంధం లేదు. ఆయన సమీపాన ఆయన సన్నిధిలో ఉండటం వల్ల, ఆయన సన్నిధిలో ఆయన సమీపంలో ఉండటం వల్లే, ఉండటం వల్లే నీకు తెలిసినా తెలియపోయినా నీకు కావలసిన శక్తి, నీకు కావలసిన జ్ఞానం, నీకు కావలసిన శాంతి, నీకు కావలసిన బోధ ఆ గురువు కూడా తెలియకుండా నీకు అందుతూ ఉంటాయి. వాడు గురువు. ఏ గురువు కూడా నేను ఉద్ధరిస్తున్నానని అనుకోడు, ఆయన తెలియదు అసలు. అలా అనుకునేవాడు ఉండడు. అనుకునేవాడు జీవుడు. ఏమి అనుకోకుండా ఉన్నవాడు దేవుడు. ఏమి అనుకున్నవాడు జీవుడు. అనుకోవడంతో సంబంధం లేని వాడు దేవుడు. ఇప్పుడు మనం నేను నేను ప్రతిదానికి నేను 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 అదొక వాసన అంతే. అది కొంతమందికి అది వాసన అని తెలియటం లేదు. ఈరోజు ఈ రెయ్యిలు పొలాలు మాంసం పొలాలు రోజు తినటం అది ఒక అలవాటు కొంతమంది. అదే అదే అదొక వాసన. అది కూడా ఈ నేను కూడా ఒక వాసన. ప్రతిదానికి నేను ఎలా సాధించాను, ఎలా సాధించాను, ఏది ఏమి సాధించాను, వీడు ఉన్నాడా సాధించడానికి, వీడు ఉంటే పూర్వం సాధించామనుకోవచ్చు, వీడు ఉన్నాడా సాధించడానికి. మీరు చేసే ప్రాణాయామాల కంటే, మీరు చేసే ఎక్సర్సైజుల కంటే, మీరు చేసే పూజలు జపాల కంటే గురువు యొక్క పాదాల మీద భక్తి చాలు మిమ్మల్ని ఉద్ధరించటానికి. ఆ పాదాలే తీసుకుపోతాయి మమ్మల్ని. ఆ గోలేలా మాకు ఆ సంకల్పాలు వస్తున్నాయి, ఆ బయ్యాలు ఇచ్చిన వీళ్ళు ఆడుకోవాలి ఎలా. ఏమి గోల నిన్ను బంధించే వాసనలు ఈ శరీరానికి, ఈ మనస్సుతోటి, ఈ ఇంద్రియాలతో నిన్ను బంధించే వాసనలు, ఆ పెద్ద పెద్ద దొంగలు, ఆ పెద్ద పెద్ద రాళ్ళు పునర్జన్మలు తీసుకొచ్చి ఆ పెద్ద పెద్ద కోరికలన్నీ కూడా గురువు సమక్షంలో ఆ గురువు దయ వల్ల, అవుట్ ఆఫ్ హిజ్ గ్రేస్, అవుట్ ఆఫ్ హిజ్ లవ్, అవుట్ ఆఫ్ హిజ్ కంపాషన్, ఆయన గురువు వల్ల, ఆ గురువు దయ యొక్క స్వరూపమే గురువు, జ్ఞానం యొక్క స్వరూపమే గురువు. నిజమైన గురువు వాడిని, వాడు నేను గురువును వాడిని శిష్యుడని అనుకోడు. ఆ గురు శిష్య భేదం లేదు, అభేద దృష్టి. గురికే వాడు సమక్షంలో అన్ని మీకు రాలిపోతాయి, అయితే నేను రాలకూడతున్నాను వాడు అనుకోడు. అది ఎటర్నల్, అదొక చట్టం. మీరందరూ ఒక మాట జ్ఞాపకం, ఒక విషయం రిపీటెడ్గా జ్ఞాపకం, పులి నోట్లో పడ్డ మాంసం మొక్క బయటకు రావచ్చు, పులి నోట్లో పడ్డ మాంసం మొక్క బయటకు రావచ్చు, కానీ గురువు అనుగ్రహంలో, ఈశ్వరుడు అనుగ్రహంలో పడ్డవాడు అడు మోక్షాన్ని పొంది తీరుతాడు. కానీ ఒక జన్మ ఆలస్యమైన అడు బయటకు రావటానికి అవకాశం లేదు. కొంతమంది భక్తులు రమణ మహర్షి హృదయానికి దగ్గరగా ఉండేవారు. అంటే ఆయన రమణ మహర్షి గారికి మంచినీళ్ళు కావాలనుకోండి, ఆ భక్తులకు తెలిసింది రమణ మహర్షి గారికి మంచినీళ్ళు కావాలని. ఆయనకు ఆకలి వస్తుంది అనుకోండి, ఆయన నోడుతో చెప్పక్కలని ఆకలి వస్తుందని వాళ్ళకి తెలిసింది. అంత దగ్గరికి అంత హృదయానికి అంత సన్నిహితంగా ఉండేవారు కొంతమంది. వాళ్ళు ఎవడైనా చనిపోయినట్టు వార్త వస్తే భగవాన్ అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా నేను మిగిలాను. వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఇంకా మిగిలాను. అంటే నాకు రోజులు ఇప్పుడు వస్తాయి. ఆయనకి దాహం వేస్తుందని కూడా దాహం అడగక్కర్లేదు. ఆయనకి దాహం వేసినప్పుడు ఆయన దాహం వేస్తాయని వీడికి తెలుస్తుంది. ఆ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ గురువు. అటువంటి వాళ్ళు ఎవరైనా స్వర్గస్థులైనట్టు వార్త వస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇచ్చమ్మాళ్ళు వెళ్ళిపోయిందా, ఇంకా నేను మిగిలాను. అంటే ఇచ్చమ్మాళ్ళతో పాటు కూడా నేను కూడా వెళ్ళిపోవలసింది, నాకు ఇంకా రోజులు రాలేదు, నేను మిగిలాను. అప్పుడు ఎవరైనా అంటే ఇచ్చమ్మాళ్ళు మీకు అన్నం పెట్టేది కదా, మేము కూడా అన్నం ఇచ్చమ్మలాగా పెడతామంటే భగవాన్ ఉండవరకు అలా అంగీ. అది ఆవిడ సొమ్ము మాత్రమే. మీరు అన్నం పెట్టచ్చు కానీ ఆప్యాయత, ఆ మధుర స్వభావం, ఆ గురిభక్తి మీకు ఎలా వస్తాయి? అన్నం పెట్టాలని పెట్టచ్చు, ఏముంది, అందరూ పెట్టచ్చు. హోటల్లోడి పెడతాడు, భోజన హోటల్ వెళ్తే భోజన హోటల్లోడి పెడతాడు, అన్నం పెట్టడానికి ఏముంది? ఇచ్చేమేళ్ళగా మేము కూడా చేస్తామంటే మీరు అన్నం పెట్టచ్చు, దానికి ఆ వైభవం ఎక్కడి నుంచి వస్తుంది? ఆప్యాయత ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆవిడ సొమ్ము మాత్రమే. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఇక్కడ ఆ జ్ఞాన భాగంలో ఆ జ్ఞానం యొక్క వైభవం చెవటంలో జ్ఞాని యంత్రవాడు, జ్ఞాని యంత్రవాడు ఆ స్థితిలో, ఆ స్థితికి మీరు వెళ్ళి కూడా మీరు కూడా కూర్చుంటారు. ఆయన ప్రజెన్స్లో ఆయన అయిపోతారు మీరు. అది జ్ఞానం యొక్క వైభవం. జ్ఞాని ఏ స్థితిలో ఉన్నాడు? ఇన్ హీజ్ ప్రజెన్స్, ఆయన సన్నిధానంలో, ఆయన సమక్షంలో ఆ స్థాయిని, ఆ స్థితిని మీరు కూడా అందుకుంటారు. అది జ్ఞానం యొక్క వైభవం. మిమ్మల్ని ఈశ్వరుడు అనుగ్రహించేటప్పుడు కానీ, గురువు అనుగ్రహించేటప్పుడు కానీ, ఇక్కడ ఎవరినైనా గురువు అనుగ్రహించాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియాలని గురువు అనుకోడు. ఆయన చేసే పని ఏది? నిర్మలంగా, నిశ్చలంగా, నిరాడంబరంగా మీ పక్కన కూర్చున్న వాడు కూడా తెలియకుండా చేసుకుపోతాడు వాడు గురువు. ఇంపర్సనల్ బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్. మన ఎక్కడన్నా నుయ్యి తవ్విస్తే భారతదేశం అంతా తెలిసిపోవాలి. మన ఎక్కడ నుయ్యి తవ్వించామనుకోండి భారతదేశం అంతా తెలిసిపోవాలి. రామ కాశీలో 64 ఘాట్లు ఉన్నాయి. అందులో ఒక ఘాట్ ఒక ఆవిడ కట్టించాడు. ఆవిడ రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి కూర్చున్నారు.
ఈవిడ ఘాట్ కట్టించిందని రామకృష్ణ పరమహంస తెలుసు. ఆ పేరు పెట్టి ఆ ఘాట్ ఎవరు కట్టించారు, ఎవరు కట్టించారు అంటున్నాడు రామకృష్ణుడు. ఈవిడ ఆగలేకపోతాను, నేనే కట్టించాను లోపల అనుకుంటాను ఇక్కడ. అప్పుడు లేచింది, అది నేనే కట్టించాను అన్న, నువ్వే కట్టించావా, అది పోవాలన్నాడు. అంటే నేను కట్టించాను సంగతి నువ్వు మర్చిపోలేకపోతున్నావు. ఆవిడ రామకృష్ణుడు ఏం చేశాడు తెలిసిండి అడుగుతున్నాడు, ఎవరు కట్టించారు ఆ ఘాట్, 64 ఘాట్ల ఘాట్, ఆ ఘాట్ ఎవరు కట్టించినవిడు ఇక్కడ ఉంది, అది ఆయనకు తెలుసు. పాపం ఊరుకుంది 5 నిమిషాలు, నేనే కట్టించాను అప్పుడు లెగిసింది. అది పోతే నీకు మోక్షం అంటే రెచ్చగొడతాండి, ప్రశాంతంగా ఉండలేకపోయింది. అది అని పోతే మోక్షం. నేను అది సాధించాను ఇది సాధించాను అనుకోవటానికి నువ్వంటూ ఒకడు ఉన్నావా? అది ఈశవాస్య ఉపనిషత్తులో చెప్తాడు, నువ్వు తినేది ఈశ్వరుడిది, నువ్వు ఎవరికైనా ఇతరులకు ఇస్తే అది ఈశ్వరుడిది, నువ్వు ఎవరైనా ఇతరులు ఎవరైనా ఇస్తే నువ్వు పుచ్చుకునేది ఈశ్వరుడు. నీకు సొంతం అంటూ ఈ సృష్టిలో ఏం లేదు, అంత ఈశ్వరుడే. నువ్వు తినేది కూడా నీ సొంతం కాదు, అది ఈశ్వరుడే. నువ్వు ఎవరికైనా ఇతరులకు ఇస్తే అది ఈశ్వరుడే, ఇతరులు ఎవరైనా నీకు ఇస్తే నువ్వు పుచ్చుకునేది కూడా అది ఈశ్వరుడే, అంత ఈశ్వరుడే. ఈ విశాలమైన సృష్టిలో ఈ ఖగోళంలో నీదంటూ గడ్డి పరకలేదు. మహాత్మా గాంధీ గారు అన్నారు, నేను అన్ని శ్లోకాలు మర్చిపోయినా అన్ని మంత్రాలు మర్చిపోయినా ఈ ఒక్క మంత్రం నాకు గుర్తుంటే చాలు నేను తరించటం అన్నాడు గాంధీజీ. నువ్వు తినేది ఈశ్వరుడిది, నీ సొంతం అనుకు నువ్వు ఏది తినద్దు, అది ఈశ్వరుడిదే. నువ్వు ఎవరికైనా ఇస్తే ఈశ్వరుడిది, ఎవరైనా నీకు ఇస్తే అది ఈశ్వరుడిదే. నీ సొంతం అంటూ ఈ సృష్టిలో ఏది లేదు. నువ్వు ఒకవేళ అన్నం తింటే తిను, బట్ట కట్టుకో, అది నీదని బట్ట కట్టుకోకు, నీదని తినకు, అది ఈశ్వరుడనే తిను. నువ్వు అనుకున్నా అనుకోపోయినా ఈశ్వరుడిది. ఈ ఒక్క మంత్రం నా జీవితానికి గుర్తుంటే చాలు నేను తరించడానికి, మిగతా శ్లోకాలు మంత్రాలు అన్నీ మర్చిపోయినా నాకు ఇబ్బంది లేదన్నాడు. నువ్వు తినటం తిను, అది నీదని తినకు, ఈశ్వరుడని తిను. భగవంతుడు ఎవరైనా చెప్తూ ఏ భగవద్గీత గురించి భగవాన్ బోధిస్తున్నారు అనుకోండి, కానీ మరి భగవద్గీతలు ఎలా చెప్పారు కదా, మా ఆయన ఎలా అంటున్నారని ఒక అమ్మగారు, మీ ఆయన అంటే ఒకడు ఉన్నాడా? మీ ఆయన అంటే మీ ఆయన అహంకారం చెప్తుంది, మా ఆయన ఎలా చెప్పాడంటే మీ ఆయన ఎవడు? వాడు జ్ఞాన పరమాత్మ, వాడు అహంకారం చెప్తే వాడు మీ ఆయన అహంకారం ఏదైనా చెప్తుంది ప్రమాణం. మీ ఆయన అంటూ ఒకడు ఉన్నాడా? మీ ఆయన నేను ఉన్నాను కాదు ఏదైనా మాట చెప్తుంది ప్రమాణం ఎలా అవుతుంది? మీ ఆయన అంటూ ఒకడు ఉన్నాడా? దేహాభిమానం ఉన్నవాడు, దేహబుద్ధి ఉన్నవాడు, శవబుద్ధి ఉన్నవాడు చెప్పిన మాట ప్రమాణం ఎలా అవుతుంది? అసలు సత్యాన్ని దర్శించి చెప్పిన వాడు మాట ప్రమాణం కానీ, అసత్యంలో ఉన్నవాడు, అజ్ఞానంలో ఉన్నవాడు, అహంకారంలో అటు ఇటు ఊగిసలాడు వాడు, వ్యక్తి భావన ఉన్నవాడు, దేహాభిమానం ఉన్నాడు మాట సత్యం ఎలా అవుతుంది? మీ ఆయన ఉన్నాడా? మీ ఆయన అంటూ ఒకడు ఉన్నాడా? మా ఆయన చెప్పాడంటే మీ ఆయన అంటూ ఒకడు ఉన్నాడు అసలు? మీ ఆయన అహంకారం శాస్త్రాన్ని బోధిస్తుందా? బైబిల్లో చెప్తాడు మాట దేవుడి దగ్గర ఉన్నది, దేవుడి దగ్గర ఉండటమే కదా మాట, దేవుడై ఉన్నది వాడు ఇస్తాడు. మీ ఆయన చెప్పాడా? ఆయన చెప్పాడు మాట, మాట దేవుడి దగ్గర ఉన్నది, మాట దేవుడి దగ్గర ఉన్నది, మాట దేవుడి దగ్గర ఉండటమే కాదు దేవుడు అయి ఉన్నది. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్! మీ ఆయన అంటూ ఒకడు ఉన్నాడా? మీ ఆయన అహంకారం శాస్త్రం చెబుతుందా? అహంకారం శాస్త్రం చెబుతుందే? దేహాభిమానం ఉన్నాడు అసలు శాస్త్రం చెప్పడానికి పనికి వస్తాడా? అది శాస్త్రం అవుతుంది, అక్కడ చెప్తే చెప్పొచ్చు, అది శాస్త్రం అవుతుందే?
మీరు ఏదైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, ఎవరో ఒక మంచి మాట చెప్పారనుకోండి, చెప్పవచ్చు. అది శాస్త్రం అవుతాం. అన్ని కాలాల్లో నిలబడేది శాస్త్రం, అన్ని అవస్థల్లో నిలబడేది శాస్త్రం. నదిలో నీరు ఎంత ప్రవహించి వస్తున్నా అవసరం అయితే ఆ ప్రవాహానికి ఎదురు ఈదది శాస్త్రం. మీ లోకం అంతా మీకు ఎదురు తిరిగిన, లోకం అంతా మీకు శత్రు, మీకు శత్రువులైనా ఏ మాట అయితే నిలబడుతున్నది శాస్త్రం. మీ ఆయన చెప్పాడా? ఇప్పుడు మీరు ఏదైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, ఎవరైనా మంచి వాళ్ళు వచ్చుకొని మంచి మాటలు చెప్తారు దేని కష్టం తగ్గటానికి, అది శాస్త్రం కాదు. అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఏ మాట, ఎన్ని ప్రవాహాలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని గాలివానలు వచ్చినా, ఏ మాట అయితే కాలాన్ని తట్టుకుని నిలబడుతుందో అది శాస్త్రం. మీకు ఏదైనా కష్టం కలిగిందనుకోండి, నేను మీ ఇంటికి వచ్చి ఓదార్పు మాట నాలుగు చెప్తూ చెప్పొచ్చు, అందులో తప్పేం లేదు. అంత మాత్రం చేత శాస్త్రం అయిపోదు. కాల ప్రవాహం తట్టుకు నిలబడాలి ఆ మాట. ఇష్టం ఉన్నప్పుడు ఒక మాట, ఇష్టం లేనప్పుడు ఒక మాట చెప్పేది శాస్త్రమా? శాస్త్రం ఉండదు. శాస్త్రం అంటే శాసించేది. నీకు జ్ఞానం ఇలా చెయ్యి, ఇలా చేస్తే నీకు జ్ఞానం కలుగుతుంది అని శాసించేది శాస్త్రం. గురువుతో అనుబంధం మంచిదే, గురువుతో అనుబంధం మంచిదే, అనుబంధం మంచిదే. అయితే గురువును నీ అంతరంగంలో, నీ అంతఃకరణంలో కూడా గ్రహించాలి. గురువు అంటే చైతన్యం, గురువు అంటే ఆత్మ. ఆ లోపల ఉన్న గురువుని, నిజమైన గురువు లోపల ఉన్నాడు. బయట ఉన్న గురువు నీ మనసు లోపల గెంటుతాడు. ఈ లోపల ఉన్న గురువు నీ మనసును లోపల గుంజుకుంటాడు. బయట ఉన్న గురువు నీ మనసు లోపలికి గెంటుతాడు. ఆ లోపల ఉన్న గురువు నీ మనసును లోపల గుంజుకుంటాడు. నిజమైన గురువు లోపలే ఉన్నాడు. అయితే ఆ గురువు రూపరహితుడు, ఆ నామరహితుడు, కర్మరహితుడు, జన్మరహితుడు, చావురహితుడు, అనేటిది రాహిత్యమే. వాడు నువ్వు అర్థం చేసుకోలేవు. దేహాభిమానం ఉన్న నువ్వు, దేహాభిమానం ఎలా ఉంటుందో తెలియని వాణ్ణి నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు? అది సాధ్యం కాదు. అంటే నీకోసం వాడికి అవసరం లేకపోయినా దేహం ధరించి వస్తాడు వాడు గురువు. ఏం వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అయితే. దేహాభిమానం ఉన్నవాడు, దేహాభిమానం ఉన్న నువ్వు దేహాభిమానం లేని వాడిని ఎలా అర్థం చేసుకోగలవు? వాడికి దేహంతో పని లేదు. వాడికి దేహంతో పని లేదు. వాడికి పురుటికం పక్కర్లేదు. గురువుకి పురుటికంప ఉండదు. మీరు మొదలెడితే చూడండి, ఎక్కడ గురువుకి లోకంలో ప్రవేశిస్తాడు కానీ వాడికి పురుటికంప ఉండదు. గురువుకి పురుటి వాసన ఉండదు. మీరు మధురలో వెళ్ళి చూడండి, మధురలో కృష్ణ జన్మస్థానం, అక్కడ బోర్డు ఒకటి ఉంది, ఇక్కడ కృష్ణుడు పుట్టాడని రాయలేదు. కృష్ణుడు పుట్టిన వాడలే కనిపించాడు. అంటే లోకంలో ప్రవేశించాడు కానీ పుట్టలేదు, పురుటి కంపు లేదు, పురుటి వాసం లేదు. పుట్టిన వాడి వలె కనిపించాడు. ప్రసవ వేదన లేకుండా, పురుటి నొప్పిని లేకుండా లోకంలోకి ప్రవేశించిన వాడు ఈశ్వరుడు. నరుసుడు పురుడు పోస్తే వచ్చినవాడు కాదు ఈశ్వరుడు. అదే మధురలో మీరు ఎప్పుడైనా చూడండి కృష్ణ జన్మస్థానాన్ని, ఇక్కడ పుట్టిన వాడు ఎలా కనిపించాడు? ఈశ్వరుడు. వారు పుట్టరు లోకంలో, ప్రవేశిస్తారు. వారి వైభవం అటువంటిది. ఏం చేద్దంటే దేహాభిమానంతో ఉన్న మనం దేహం లేని వాడిని అర్థం చేసుకోలేదు. అయితే మన కోసం లోకంలో ప్రవేశిస్తారు ఓ దేహం ధరించి. వాళ్ళకు కూడా వాళ్ళు దేహంలో ఉన్నప్పుడు కూడా దేహంతో వాళ్ళకి సంబంధం లేదని అడిగి తెలుసు. మన కోసం ఓ దేహాన్ని పెట్టుకుని మనం కూడా తిరుగుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అదంటారు, ఇదంటారు, అన్నం తిన్నావు అంటారు, స్నానం చేసావు అంటారు, బాగున్నావు అంటారు, ఏం చేస్తున్నావు అంటారు, ఈ మధ్య నీకు ఆరోగ్యం బాగుందంటారు, ఏదో మాటలు చెప్తూ ఉంటారు, అలాగంటారు, ఇలాగంటారు, ఏమైనా చదువుకుంటున్నామంటారు, ఏదైనా సాధన చేస్తామంటూ ఉంటారు, ఏదో అంటూ ఉంటారు, నీ స్థాయిలోకి దిగి వస్తారు. నీకు తెలియకుండా నీ మనసుని హృదయ గుహలో గెంటేస్తాడు వాడు గురువు. దేహదారుడికి దేహరహితుడు ఎలా తెలుస్తాడు? దేహాభిమానం ఉన్నవాడికి దేహాభిమానం లేనివాడు ఎలా అర్థమవుతాడు? అది సాధ్యం కాదు. అయితే నీకోసం పురిటి వాసన లేకుండా, పురిటి కంపు లేకుండా ఈ లోకంలోకి ప్రవేశిస్తాడు వాడు గురువు. గురువుతో అనుబంధం మంచిదే. గురువు ఉన్న ప్లేస్ శుభ్రం చేయటం కూడా మంచిదే. ఈ మధ్యన ఎవరో ఒక మేము సేవాగ్రహం వెళ్ళాం. సేవాగ్రహం అంటే గాంధీ గారి ఆశ్రమం. గాంధీ గారికి రెండు ఆశ్రమాలను ఒకటి అహ్మదాబాద్లో ఉంది, అది సబర్మతి ఆశ్రమం అంటారు. నాగపూర్ దగ్గర ఒక ఆశ్రమం ఉంది, అది సేవాగ్రహం అంటారు. నాగపూర్ దగ్గర ఉన్న ఆశ్రమం సేవాగ్రహం. మేము అక్కడికి వెళ్ళాం, సబర్మతికి వెళ్ళాం, సేవాగ్రహం వెళ్ళాం. నాగపూర్కి గంట ప్రయాణం సేవాగ్రహం. అందులో నేను నాగపూర్ వెళ్ళినప్పుడు సేవాగ్రహంకి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఒక చెప్పాడు, గాంధీ గారితో ఆయనకు పరిచయం ఉండేది. గాంధీ గారు అప్పుడు ఈ లెటరన్ దొడ్లు టాయిలెట్లు అవి తక్కువ. మీరు ఒకవేళ బహిర్భూమికి వెళ్ళినా అది పైన కొన్ని మట్టితోటి కప్పేయండి, లేకపోతే ఈగల దోమలు వచ్చి రోగాలు వస్తాయి. అది పైన మట్టితోటి కప్పేంటి, అది తీసి అది గొయ్యలు చేసేయండి, ఏదో చెప్తా ఉండరు అంటాడు. ఒకవేళ మీరు మీకు వచ్చినటువంటి బయలే కాదు ఇతరులకు వచ్చింది మీరు చేయటం కూడా మంచిదే. ఒకవేళ ఇతరులు ఎవరిని అసిరెచ్ చేసి వదిలేసి వెళ్ళిపోతే అక్కడ అని గాంధీ గారు చెప్తే ఈయన అన్నట ఏమంటే, 4 రోజులు మీరు చెప్పినట్టు చూశానండి, నాకు రోత వస్తాను అన్నాడు. గాంధీ గారితో అన్నారట, నేనా మీరు చెప్పినట్టు చేశానండి, నా బయలేదో నేను మామూలుగా ఆ ఫిక్కిల్ మ్యాటర్ ఏదో నేను గోతిలో పెట్టగా ఇతరులది కూడా తీసుకెళ్ళి నాకు గోతిలో పెట్టడానికి నాకు కొంచెం రోత వస్తుంది అని గాంధీ ఆయన చెప్పాడు నాకు. ఆయన గాంధీ గారితో అన్నారట నాకు రోత వస్తుంది. నీ యొక్క మలం రోత అనుకుంటే మీ అమ్మ నీకు ఎంతకాలం సేవ చేస్తుంది? గాంధీ గారు నువ్వు చిన్నప్పుడు ఎంతో మల విసర్జన చేసావు, నువ్వు విసర్జించిన మలం రోత అనుకుంటా అంటే నీ అమ్మ నీకు సేవ చేయగలదా? నీ మలాన్ని మూత్రాన్ని దోషులు చోట ఎత్తి బయట పోయగలదా మీ అమ్మ? ఇప్పుడు కొంతమంది మలమూత్రాలు పిల్లల యొక్క మలమూత్రాలు దోషులు తోడు ఎత్తి బయటకు పోస్తే చిన్నప్పుడు అంత కష్టపడితే పెద్దవాళ్ళు అయిన తర్వాత అమ్మ అంటాను కూడా అంటలేదు. ఇప్పుడు అమ్మ లేదు బొమ్మ లేదు అంటున్నారు. మలమూత్రాలని దోషులతో ఎక్కి బయట పోస్తే ఇప్పుడు మీరేం పెట్టక్కర్లేదు అమ్మ గురికి. అమ్మని పిలవటానికి కూడా మీకు బాధగా ఉండదు. మీరు బట్టలు పెట్టొద్దు మీ అమ్మకి, అన్నం పెట్టొద్దు ఊరికి, అమ్మ అంటానే మీకు నష్టం ఏంటి? ఇప్పుడు గాంధీ గారు అన్నారు టైం చోటి, మీ అమ్మ కూడా నీ మూత్రాన్ని చూసి నీ మలం చూసి రోత పెట్టుకుంటే నీ మలమూత్రాలు దోషులతో ఎత్తి బయట పోయగలదా? కొంతమందికి అమ్మకేం ఉపకారం చేయక నోటితోడు అమ్మ అంటానకే. ఏమండి మీరు చెప్పుకుపోతున్నారు? చెప్పడం తిరిగి పనులు చేయటానికి మలమూత్రాలు ఎత్తడానికి నాకు రోత అనిపిస్తానంటే ఇప్పుడు గాంధీ గారు ఈ మాట చెప్పారు, మీ అమ్మ కూడా అలా అనుకుంటే నువ్వు పెద్దవాడు అవుతావు. మీకు మానసిక మీరు ఎక్కడున్నా ఇబ్బంది లేదు, గురువు ఎక్కడున్నా ఇబ్బంది లేదు, అది ముఖ్యం కాదు. మీరు ఎక్కడున్నా ఈ మానసిక అనుబంధం గురువుతో ముఖ్యం. మెంటల్ కాంటాక్ట్, కొంతమంది ఏవి పెద్ద సాధన చేసినట్టు కనపడరు అసలు. మామూలుగా మనలాగా ఉంటారు, అది ఏం సాధన చేసినట్టు కనపడరు. వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది, అది మన కళ్ళకు కనపడదు. గురువు పాదాల మీద ఉన్న భక్తి వల్ల వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది, పైకి అంతర్లేకంగా ఉంటారు. వాళ్ళు ఏం కృష్ణ అనరు, రామ అనరు, శివ అనరు, పైకి మామూలుగానే ఉంటారు. అకస్మాత్తుగా వాళ్ళకి మనకి తేడా వచ్చేస్తూ ఉంటుంది, కలిసి తిరుగుతూ ఉంటాం. వాళ్ళ అంతస్తు మన అంతస్తు తేడా వచ్చేస్తుంది. లోపల సౌందర్యంలో ఆ వైభవంలో అంతస్తులో శరీరాలకు దగ్గరగా ఉన్న లోపల దూరం అయిపోతూ ఉంటాం. దానికి కారణం ఏంటి? బాహ్యంగా ఏం కనపడరు, వాళ్ళకి గురువు పాదాల మీద ఉన్న భక్తే కారణం. అంటే ఇంతకీ మనం తరించడానికి గురువు యొక్క పాదాలు చాలు, ఆ మాట చాలు, ఆ చూపు చాలు. అంటే వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ గ్లాన్స్ ఈజ్ ఎనఫ్, వన్ లుక్ ఈజ్ ఎనఫ్. రామకృష్ణ పరమహంస చెప్పాడు, కొన్ని కొన్ని పక్షులు ఆయన తప్ప మరి ఎప్పుడు ఉండే ఆ పక్షులు ఎక్కడో గుడ్లు పెడతాయట, కొన్ని మైళ్ళ పైన ఎక్కడో గుడ్లు పెడతాయట. ఆ గుడ్డు అట్టండి భూమి మీదకి వచ్చి లోపల పిల్ల అయిపోతుంది, మళ్ళీ ఎగిరి వెళ్ళిపోతుంది, భూమి మీద పడదట. ఇప్పుడు ఎక్కడో పైన గుడ్లు పెడతాయి, అవి వచ్చి భూమి మీద పడకముందే దాడిలో మళ్ళీ పిల్ల అయిపోయి పైకి ఎగిరి వెళ్ళిపోతుంది. అలా భూమి యొక్క వాసన లేకుండా కొంతమంది అలా జ్ఞానులు అయ్యేవాళ్ళు ఉన్నారు. ఇంకో ఉదాహరణ చెప్పాడు రామకృష్ణుడు, చిన్న చిన్న కథల్లో చెప్తా ఉంటాడు. తాబేలు నీటిలో ఈదుతూ ఉంటుంది, తాబేలు నీటిలో ఈదుతూ ఉంటుంది, దాని గుడ్లు మటుకు భూమి మీద పెడుతుంది. నీటిలో ఈదిన తన మనం సొంతా కూడా భూమి మీద గుడ్ల మీద ఉంటుంది. అలా మీరు ఇంటికాడ ఎన్ని పనులు చేసుకున్నా ఆ తాబేలుకి తన మనస్సు భూమి మీద గుడ్ల మీద ఎలా ఉంటుందో, మీరు ఇంటికాడ మీ పనులు మీరు చేసుకుంటున్నా మీ మనస్సు భగవంతుడి పాదాల మీద పెట్టండి, గురువు పాదాల మీద పెట్టండి అంటాడు రామకృష్ణుడు. అది నీటిలో ఈత్తా ఉంటుంది. అలాగే మీరు కూడా సంసారంలో ఉన్నా నీటిలో ఈత్తున్న తాబేలు భూమి మీద ఎక్కడైతే గుడ్లు పెట్టిందో ఆ గుడ్ల మీద తన మనస్సు అంతా ఉంటుంది. అలాగే మీరు సంసారంలో ఉన్నా, మీరు సంసారంలో ఉన్నా మీ మనస్సు మటుకు భగవంతుడి పాదాలకి అర్పించండి. మీరు సంసారంలోనే మీ మనస్సు కనుక భగవంతుడి పాదాల మీద ఉంటే మీ మనస్సు బంగారం, మీ మాట బంగారం, మీ ప్రవర్తన బంగారం, మీ చేత బంగారం అవుతుంది. ఇదే కాదు చివరికి మీరు బంగారమే అవుతారు, అదే శుద్ధ చైతన్యం. నీకు చెట్టు ఎక్కడం చేత కాదు, కొబ్బరికాయలు కోసుకుంటావా? సాధన ఏమి లేదు, బోధించడానికి బయలుదేరావా? అంటాడు రామకృష్ణుడు.
అదే గురువు చోటు అనుబంధం మీకు ఉన్నప్పుడు, గురువు చోటు అనుబంధం ఈశ్వరుడు చోటి. గురువు అన్నా, ఈశ్వరుడు అన్నా, చైతన్యం అన్నా, బ్రహ్మం అన్నా, అవన్నీ పర్యాయ పదాలు. ఇవన్నీ పర్యాయ పదాలు. నీకు ఆ గురువుతోటి లోపల మనసుతోటి అనుబంధం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమీ ఇబ్బంది లేదు. ఎక్కడున్నా, ఎక్కడున్నా, అక్కడున్నా, ఎక్కడున్నా, ఎక్కడున్నా, ఏ జన్మలో ఉన్నా ఆ గురువు నేను విడిచిపెట్టను, నేను రక్షించి తెరుస్తాడు. అయితే మన శరీరం చనిపోయిన తర్వాత ఇంకో శరీరంలో ప్రవేశించినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం, ఏ లోకంలో ఉన్నాం, ఏ లోకంలో ఎంతకాలం ఉండి మళ్ళీ భూమి మీదకి వచ్చేసాం, భూమి మీదకి వచ్చి ఎక్కడ ఏ శరీరాన్ని ధరించావు, ఇదంతా గురువు చూసుకుంటాడు. ఏం చేది గురువు, గురువు సర్వజ్ఞుడు, అంతర్యామి. గురువు చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఎక్కడ నీ ముఖాన్ని మలుపు చెప్పించాలో, ఎప్పుడు నీ జీవితానికి టర్నింగ్ పాయింట్. ఒకసారి మీకు బాగా ఇష్టలే మిమ్మల్ని పట్టుకు తిడతా ఉంటారు, ఒకసారి అవసరానికి గురువు ఎలా తిట్టిస్తూ ఉంటాడు, ఎందుకు మీకు వైరాగ్యం కలగదు. మీరు ఆత్మయ్య ఉన్నారు, సుఖం ఆత్మలో తప్పించి ఎక్కడా లేదు. ఏదో ఎక్కడైనా ఉందనుకుంటే అది మీ అజ్ఞానం గుర్తు. మీకు దుఃఖం వస్తే మీకు అజ్ఞానం ఉందా లేదని, ఉందా లేదని తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే చేయించుకోక్కర్లేదు, హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే చేయించుకోక్కర్లేదు. మీకు అశాంతి వస్తాంటే, మీకు ఏమైనా దుఃఖం వస్తాంటే, వేదన వస్తాంటే, కంగారు వస్తాంటే, భయం వస్తుందంటే మీ లోపలని అజ్ఞానం యొక్క ఫలితాలు ఇవన్నీ. అంతేకాదు దీనికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రేలు తీయించుకోక్కర్లేదు. మీకు ఇప్పుడు ఏదైనా అశాంతి వస్తుందనుకోండి, దుఃఖం వస్తుందనుకోండి, లోపల అజ్ఞానం ఉంది కాబట్టి అశాంతి వస్తుంది, లోపల అజ్ఞానం ఉంది కాబట్టి దుఃఖం వస్తుంది, లోపల అజ్ఞానం ఉంది కాబట్టి వేదన వస్తుంది, లోపల అజ్ఞానం లేదు మీకు టెన్షన్ రాదు, లోపల అజ్ఞానం ఉంది కాబట్టి టెన్షన్ వస్తుంది. ఇదంతా అజ్ఞానం యొక్క ఫలితం. ఇది తెలుసుకోవడానికి మీరు ఎక్స్రే తీయించుకోక్కర్లేదు, స్కానింగ్ అక్కర్లేదు, 4,000-5,000 ఖర్చు పెట్టి స్కానింగ్లు తీయించుకోక్కర్లేదు. మిషన్లో చేసే పని ఈశ్వరుడు చేయలేడా, యంత్రాలు చేసే పని కూడా ఈశ్వరుడు చేయలేడా. ఎక్కడన్నా ఉండు, ఏ జన్మలైనా ఉండు, గురువు చూసుకుంటా ఉంటాడు. అని నిన్ను రక్షించేవారు కానీ విడిచిపెట్టడు. అదే పులు నోట్లో పడ్డ మాంసపు మొక్క. రామకృష్ణుడికి నరేంద్రుడు అంటే తెలియని ఇష్టం ఉండదు. నరేంద్రుడి పాటలు బాగా పాడతాడు. నరేంద్ర ఎప్పుడైనా కాలేజీలో చదువుకున్నాడు, ఆ రోజుల్లో నరేంద్ర ఎప్పుడైనా పాట పాడమన్నాడు అట్టు నరేంద్ర. ఇప్పుడు నారాయణ పాడి ఆడికి వచ్చిన పాట దుర్గ మీద పాటలో ఏదో పాటలు పాడేవాడు. ఆ బెంగాల్ వాళ్ళు ఎక్కువ దుర్గను ఆరాధిస్తారు. ఆ దుర్గ మీద పాటలు పాడేవాడు. ఆ పాట పాడ నరేంద్రుడు ఆ పాట పాడతాంటే అది విన్నాను చెప్పి శవం కింద అయిపోడు అట్టు రామకృష్ణుడు. అంటే ఆ ఇష్టం నరేంద్రుని ఆయన ఒక శవమే మనిషి బతుకున్నాడా లేకపోతే తీసుకెళ్ళి వలకాట్లో పడగలంతే ఇప్పుడు శవం కింద అయిపోయి నోరు ఎలా తెరిచిపోయాడు, గాలి ఆగిపోయింది, ఓ శవం, ఓ శవం ఎలా ఉంటుంది అలా అయిపోయాడు. ఆ పాట విన్నాను ఆ తాతాక్ష్యం. ఇది నరేంద్రుడు నరేంద్రుడిగా పాటలు, రామకృష్ణుడు అయ్యి పాడుతున్నాడు. తన తాను నరేంద్రుడిలో చూసుకుంటున్నాడు. ఆ పాట విన్నాను చెప్పు శవం కింద ఉండేవాడు రామకృష్ణుడు. బతుకున్నాడు శవం అయిపోయాడు అనిపించేది అతను అంతలా విన్నాడు. ఎప్పుడైనా కూర్చు పక్కన కూర్చుని వాడు చూడండి, వాడు రామకృష్ణుడు నేత్ర ద్వయం చూడండి, అటు రెండు కళ్ళు చూడండి. రామకృష్ణుడు అంటున్నాడు. నరేంద్రుడు రెండు కళ్ళు, నేత్రద్వయం, ఆడు రెండు ఒక కన్ను కాదు రెండు కళ్ళు చూడండి. ఆ కళల్లో ఎంత జ్ఞానం ఇమిడి ఉందో. పిల్లవాడే, పిల్లకాయ అవటానికి వయసులో చిన్నవాడే, కానీ ఎంత జ్ఞానం ఆ కళలో ఇమిడి ఉంది. ఎన్ని జన్మల కృషి చేసి ఇక్కడికి వచ్చాడు. గురువు యొక్క శక్తి, గురువు యొక్క మౌనం చాలు మీరు బాగుపడటానికి. గురువు యొక్క మౌనం శక్తి అతి శక్తివంతమైనది. గురువు యొక్క జ్ఞానం శక్తి లేకుండా ఉండదు. గురువు యొక్క మాట శక్తి లేకుండా ఉండదు. ఒక పోలీసు వాడి మాటకి ఎంత శక్తి ఉంటే గురువు మాట శక్తి లేకుండా ఉండదు. ఆ ట్రాఫిక్ మేనేజ్ చేసి ఆ ట్రాఫిక్ చూసి పోలీసు వాడికి ఎంత శక్తి ఉంటే గురువు మాట శక్తి లేకుండా ఉంటుంది. గురువు యొక్క మౌనం మీ మనసుకు అందదు, మీ మాటకు అందదు, మీ ఊహకు అందదు, మీ ఊహకు అందదు. ఆ గురువు యొక్క మౌనం మిమ్మల్ని ఎంత పవిత్రం చేస్తుందో, మిమ్మల్ని ఎంత పరిశుద్ధం చేస్తుందో, మీ మనసుకు ఎంత ఏకాగ్రత తీసుకొస్తుందో, మీ మనసుకు ఎంత చల్లదనం తీసుకొస్తుందో గురువు యొక్క మౌనం. అది మీ మాటకి, మీ ఊహకి, మీ సంకల్పానికి అందేది కాదు. అట్టివాడు గురువు. అంటే గురువు ద్వారా వచ్చే, గురువు ద్వారా ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. అది ఏం ఉద్ధరించారు వాళ్ళని ఉద్ధరించాలని గురువు ఏమో అనుకోడు, అది ఆటోమేటిక్గా ఉద్ధరింపబడుతుంది అంతా. గురువు యొక్క సన్నిధి చాలు, గురువు యొక్క మౌనం చాలు, గురువు శరీరాన్ని ధరించున్నా సరిపోతుంది. మాటతోటి పని అంటే మీరు సాధనలు చేయండి, జపాలు చేయండి, పూజలు చేయండి, యాత్రలు చేయండి, మంచిదే. ఒకవేళ ఇవన్నీ చేయలేని వాడికి గురువు యొక్క పాదాలు చాలు. వీటి అన్నిటి ఫలితం ఎంత వస్తుందో గురువు గురువు యొక్క పాదాల వల్ల ఆశ్రయించడంలో కూడా అంత ఫలితం. యాత్ర చేయాలంటే డబ్బు ఉండాలి, గురువు పాదాల మీద భక్తి ఉండటానికి ధనంతో పని లేదు. రాబోయే ప్రవచనాలు ఈ నెల 27వ తేదీ పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో, ఈ నెల 27వ తేదీ పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో 27వ తేదీ30వ తేదీ నరసాపురం తెలగా కళ్యాణ మండపం, 27 పాలకొల్లు, 30 నరసాపురం, నరసాపురం తెలగా కళ్యాణ మండపం. మళ్ళీ 7వ తేదీ నవంబర్ కార్తీక మాసం వస్తాను. నవంబర్ 7వ తేదీన జిన్నూరు రమణక్షేత్రంలో, నవంబర్ 7వ తేదీ కార్తీక సోమవారం. రాబోయే ప్రవచనాలు భక్తులైన మీకు అందరికీ సమాచారం తెలియపరచడమే. ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ. అంటే నారాయణుడికి నమస్కారం అంటే ఓ నారాయణుడా, నమస్కారం అంటే అర్థం ఏంటి, నువ్వే ఉన్నావు నేను లేనని. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటే నమః అంటే నమస్కారం. నీకు వాసుదేవుడికి నమస్కరిస్తున్నా అంటే ఉన్నవాడు వాసుదేవుడే, నేను లేనని చెప్పడం అది నమస్కారం యొక్క అర్థం. అంతా దేవుడే. అక్కడ నమస్కారానికి అర్థం ఏంటంటే నువ్వే ఉన్నావు, నేను లేనని చెప్పటం. మనం ఉన్నామనుకుంటున్నాం కాబట్టి మనకు దుఃఖం వస్తుంది. మనం లేమన్న సంగతి తెలిస్తే దుఃఖం ఎవరికి వస్తుంది? అక్క మనం ఉన్నామనుకుంటున్నాం కాబట్టి మనకు అశాంతి వస్తుంది. అసలు మనం లేవనే సంగతి తెలిస్తే అశాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నమస్కారానికి అర్థం అది, మేము లేము, ఉన్నవాడు నువ్వే. నేను శాంతిగా ఉంటే ఈ పంచిపోతారు శాంతిగా ఉన్నట్టు నాకు కనిపిస్తాడు. మీరందరూ నాకు స్నేహితులుగా కనిపిస్తారు. లోకం అంతా శాంతితోటి ఊగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రకృతి అంతా శాంతితోటి ఊగుతున్నట్టు అనిపిస్తుంది. నాకు జ్ఞానం ఉంటే ప్రపంచం అంతా జ్ఞానంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మనం అనుకుంటాం అది అలా ఎందుకు జరిగిందని, ఇది ఎలా ఎందుకు జరిగిందని. జ్ఞానం అనుకుంటాడు అదంతా భగవంతుడు లేరా. నువ్వు భగవంతుడు యొక్క శక్తి అర్థం చేసుకోగలవా? భగవంతుడి వైభవం అర్థం చేసుకోగలవా? నువ్వు వచ్చినందుకు భగవద్ పొంది బయటకు పో. నువ్వు బయటకు వెళ్ళిపో. శరీరం, ఈ శరీరానికి చావు రాకముందే నువ్వు పొందవలసింది పొంది వెళ్ళిపో. నువ్వు భగవంతుని అర్థం చేసుకోవడానికి ఎంతటివాడు, నీకున్న శక్తి ఎంత? నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. నువ్వు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఏడ్చేవాళ్ళు ఏడుపు ఆప్ చేసేవాడు రుద్రుడు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఓ వ్యాపించిన వాడు విష్ణు శివుడు, కానీ వీడు వాడి ఒక్కటే. వీడి హృదయం వాడు, వాడి హృదయం వీడు. అక్కడ భగవాన్ దగ్గర భగవాన్ కూడా ఒకడు ఉండేవాడు. అతని పేరేం పేరు? మురుగునారు. అతని తమిళ భాషలో పండితుడు. అతని పేరు మురుగునారు. ఎక్కువ భగవాన్ కూడా ఉంటా ఉండేవాడు మురుగునారు. ఆ మురుగునారిని మేము చూశాం. ఆయన తమిళ భాషలో పండితుడు. భగవాన్ భోంచేశారా లేదా, భగవాన్ భోంచేశారా లేదా అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మురుగునారు భోంచేశారా లేదా చూసేవాళ్ళు ఎవరు లేరు. ఆ మురుగునారి మీద ఉన్న ఆయనకున్న ఆప్యాయత అలా వ్యక్తమైంది. భగవాన్ భోంచేశారా లేదా, భగవాన్ భోంచేశారా లేదని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మురుగునారి భోంచేశారా లేదు చూసేవాళ్ళు ఎవరు కనిపించడం లేదు. ఈ మాట ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. మనం నేను 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 నీళ్ళ వాడకం కంటే, నీళ్ళ వాడకం కంటే ఎక్కువ ఈ నేను వాడకం మనం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని మర్చిపోయిన ఇబ్బందులు. ఆ నేను కూడా ఒక వాసన. ఆ నేను కూడా ఒక వాసన అంతే. చూడండి, కొంతమంది రోజు సినిమాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అదొక వాసన. అది ఒక వాసన. కొంతమంది ప్రతిదానికి నేను నేను నేనని వాడుతూ ఉంటారు. అది కూడా ఒక వాసన. రోజు మాంసం చేపలు తినే వాళ్ళకి మీరు బీరకాయ ఇది రెండు నెలల కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. అంటే బీరకాయలు ఉన్నాను నీ బీరకాయ అంతా నీళ్ళే. అంటే పచ్చిమి పెట్టేవాడు అందరూ బీరకాయ కూర పెడతారు. నీకు అర్థమవుతుంది బీరకాయ. అయితే అది కూడా ఒక వాసన. ఆ రోజు చేపలు తిని తిని మధ్యలో బీరకాయ తినమంటే వాళ్ళకి బాగా, అది కూడా ఒక వాసన. అలాగే ఈ నేను 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 అది కూడా ఒక వాసన. అంతకంటే మించింది అందులో ఏమి లేదు. అందులో ఏదో బంగారం ఉందనుకోకండి. మనం ఏదైతే నేను నేను అంటున్నామో దేహంతో కలిసి ఉంటుంది, మనస్సుతోటి కలిసి ఉంటుంది, వికారాలతో కలిసి ఉంటుంది, హెచ్చుతగ్గులతో కలిసి ఉంటుంది. అదే నేను 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 అంటున్నాం. అది కూడా ఒక వాసన. అంతే మన అని నేను, మన అని నేను ఒక వాసన. నేను అదే నిజమైన నేను కాదు. భీష్ముడు మాట చెప్పి ముగిస్తున్నాను. ధర్మరాజా, మీరు చూసే బుద్ధిమంతుడు, చాలా మంచివాళ్ళు. దీనికి తోడు నారాయణుడు స్వయంగా భగవంతుడు మీ కూడా ఉన్నాడు. మీకు కూడా ఎన్ని కష్టాలా? భగవంతుడు లేల చూసినాక ఆశ్చర్యం కలుగుతుంది. ఆ భీష్ముడు చెప్పిన వాక్యం, మీరు బుద్ధిమంతులు, మీరు బుద్ధిమంతులు, పైగా మీ కూడా నారాయణుడు కూడా ఉంటున్నాడు. మీకు కూడా మీకు ఇన్ని కష్టాలా? ఎందుకు చెప్పాడండి భీష్ముడు ఈ మాట? అంటే భగవంతుడి యొక్క లీల ఎంత అద్భుతంగా ఉంది. భగవంతుడి యొక్క లీల చూసి, భగవంతుడి యొక్క మాయ చూసి, అంతకో ఏ కన్నీళ్ళు నాకు వస్తాడో చావును చూసి జడిసి కాదు ధర్మరాజా. మీరు చూస్తే బుద్ధిమంతురా, పైగా కూడా దేవుడే మీకు వెనకాల. మీకు మీరు భరించే కష్టాలు ఇన్ని కష్టాలా? జీవితం పొడిగిన కష్టాలా? ఎంతకంటే భగవంతుడు లేరేమో, ఇదంతా భగవంతుడు లేరా? ఇది ఆయన మాయ. ఆ మాయను చూసి, ఆ లీల చూసి, ఓహో భగవంతుడి మాయ ఇలా ఉంటుందని నాకు కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి, కానీ దేని సరిపోతానని నాకు నీళ్ళు రావట్లేదు ధర్మరాజా. వండర్ఫుల్, ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి. భీష్ముడు చెప్పింది భగవంతుని మాయ ఇట్టిదా అని అనుకోవటం వల్ల నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ భీష్ముడి మాటలు గుర్తుపెట్టుకోండి మీరు. ఓ బృందావన విహారి ద్వారకాధిపతి, మీరు భగవంతుడు చెప్పిన మాట వింటున్నారనుకోండి, మీరు ఆయన దగ్గరికి వెళ్తాం కాదు, ఆయనే మీ దగ్గరికి వచ్చి ఆయన నన్ను స్వాధీనం చేసుకుంటాడు. మీకు వాడి దేవుడు శాంతి శాంతి శాంతి.